రెండవ దిన వృత్తాంతాలు 1వ అధ్యాయము. జ్ఞానం కోసం సొలొమోను దేవునికి ప్రార్థన. దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని చాలా శక్తిశాలిగా చేశాడు. సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ, అంటే సహస్రాధిపతులతో, శతాధిపతులతో, న్యాయాధిపతులతో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు. అప్పుడు వారంతా సొలొమోనుతో కలిసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్లారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యములో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది. దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిరియాత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు. అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరి కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు. సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధిలోని ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాని మీద 1,000 దహనబలులు అర్పించాడు. ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు అన్నాడు. సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానములో నన్ను రాజుగా నియమించావు. కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేలదూలివలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజుని చేశావు. ఇంత గొప్ప జనసమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చెక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానము తెలివి నాకు దయచెయ్యి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. నీవు ఈ విధంగా ఆలోచించి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఘనతని, నీ శత్రువుల ప్రాణాన్ని, దీర్ఘాయుష్యును అడగకుండా నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని అడిగావు. కాబట్టి జ్ఞానం తెలివి రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందుగాని నీ తర్వాత గాని వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్ని, ధనాన్ని, గొప్ప పేరును నీకిస్తాను. తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు. సొలొమోను రథాలను, గుర్రపు రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులు ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు. రాజు యెరూషలేములో వెండి బంగారాలను, రాళ్లవలే విస్తారంగా సరళమాను కలపను, కొండ ప్రాంతాల్లో దొరికే మేడి చెట్లంత విస్తారంగా పోగు చేశాడు. సొలొమోను తన గుర్రాలను ఐగుప్తు నుండి, కవే ప్రాంతం నుండి తెప్పించాడు. రాజు పంపిన వర్తకులు తగిన ధర చెల్లించి కవే ప్రాంతం నుండి వాటిని తెచ్చారు. వారు ఐగుప్తు నుండి తెచ్చిన రథం ఒక్కదానికి 600 తులాల వెండిని, గుర్రం ఒక్కదానికి 150 తులాల వెండిని ధరగా చెల్లించారు. వారు వాటిని హిత్తీయులకు, సిరియా రాజులకు కూడా ఎగుమతి చేశారు. 2వ దిన వృత్తాంతాలు 2వ అధ్యాయము. దేవాలయం నిర్మాణానికి ఏర్పాట్లు. సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్ని, తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బరువులు మోసేవారు 70,000 మందిని, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందిని ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చెయ్యడానికి 3,600 మందిని ఉంచాడు. అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు. నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్ఠించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం సాయంత్రం విశ్రాంతి దినాల్లో అమావాస్య దినాల్లో మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికి ఆలయం కట్టిస్తున్నాను. మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది. అయితే ఆకాశాలు మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను. కాబట్టి నా తండ్రి దావీదు నియమించి యూదాదేశంలో యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలు నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరికి పంపించు. ఇంకా లెబానోనులో చెట్టు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది. కాబట్టి లెబానోను నుండి సరళమాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించిపోయే దేవాలయం చాలా గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేస్తారు. కలప కోసే నీ పనివారికి ఆహారంగా 200,000 తూముల గోధుమ పిండి, 200,000 తూముల బార్లీ, 440,000 లీటర్ల ద్రాక్షారసము, 440,000 లీటర్ల నూనె ఇస్తాను. దానికి జవాబుగా తూరురాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు. యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్ని, నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్ని కట్టించడానికి తగిన జ్ఞానము తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన భూమ్యాకాశాల సృష్టికర్త ఇశ్రాయేలీయుల దేవుడు అయిన యెహోవాకు స్తుతి కలుగుగాక. తెలివి వివేచన కలిగిన హురామబి అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను. అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్లతో, కలపతో, నేరేడు రంగు నూలుతో, నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో పనిచేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికి, నీ తండ్రి నా ప్రభువు అయిన దావీదు నియమించిన నిపుణులకి సహాయకుడిగా ఉండడానికి సమర్థుడు. ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోధుమలు, ఎవలు, నూనె, ద్రాక్షారసము నీ సేవకులతో పంపించు. మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకు తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు అని జవాబిచ్చాడు. సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 153,600 అయ్యారు. వీరిలో బరువులు మోయడానికి 70,000 మందిని, కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందిని, వారిపైన అజమాయాషీ చెయ్యడానికి 3,600 మందిని అతడు నియమించాడు. 2వ దిన వృత్తాంతాలు 3వ అధ్యాయము. సొలొమోను దేవాలయాన్ని కట్టించడం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరియా పర్వతంపై సిద్ధం చేసిన స్థలంలో వర్ణాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు. అతడు తన పాలనలో 4వ సంవత్సరం 2వ నెల 2వ రోజున దాన్ని ప్రారంభించాడు. దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు 20 మూరలు. మూరలు దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు. మందిరం లోపలి పెద్ద గదిపై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి పైభాగంలో ఖర్జూరపు చెట్లు గొలుసుల్లాంటి నగీషీ చెక్కించాడు. ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయిము నుండి వచ్చింది. మందిరం దూలాలను, స్తంభాలను, గోడలను, తలుపులను బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు. దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 23, దాని వెడల్పు 23, 20,000 కిలోల మేలిమి బంగారముతో అతడు దాన్ని పొదిగించాడు. ఒక్కొక్క మేకు బరువు 50 తులాల బంగారం. గది పైభాగాలను అతడు బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలములో చెక్కడం పనితో 2 కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు. ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు 5 మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. 2వ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది. 2వ కెరూబు రెక్క పొడుగు కూడా 5 మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. 2వ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది. ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు 20 మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి. అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు. అంతేగాక ముందు 35 మూరల పొడవున్న 2 స్తంభాలు, వాటి మీదకి 5 మూరల పొడవున్న పీటలు చేయించాడు. గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి 100 దానిమ్మకాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు. ఆ 2 స్తంభాలను దేవాలయం ముందు కుడివైపున 1, ఎడమవైపున 1 నిలబెట్టి కుడివైపు దానికి యాకీను అని, ఎడమవైపు దానికి బోయజు అని పేర్లు పెట్టాడు. 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము. మందిరపు ఉపకరణాలు. సొలొమోను 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు. పోతపోసిన గుండ్రటి సరస్సు గంగాళం కూడా ఒకటి చేయించాడు. అది ఆ చివరి నుండి ఈ చివరి వరకు 10 మూరల వెడల్పు, దాని ఎత్తు 5 మూరలు, దాని చుట్టుకొలత 30 మూరలు, దాని కింద ఎద్దుల రూపాలు ఒక్కొక్క మూరకు 10 చొప్పున ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులను 2 వరుసల్లో నిలబెట్టి ఆ తొట్టితో సహా పోత పోశారు. అది 12 ఎద్దుబొమ్మల మీద నిలబడింది. 3 ఎద్దులు ఉత్తరము వైపు, 3 పడమర వైపు, 3 దక్షిణం వైపు, 3 తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు తొట్టిని వాటిపైన నిలబెట్టారు. వాటి వెనక భాగాలు అన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి. దాని మందం 7 బెత్తెడు. దాని అంచు 1 గిన్నె అంచులాగా ఉండి తామర పువ్వుని పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది. సొలొమోను ఇంకా దహన బలులుగా అర్పించే వాటిని కడగటానికి కుడివైపున 5, ఎడమవైపున 5, మొత్తం 10 స్నానపు గంగాళాలు చేయించాడు. అయితే సరస్సు తొట్టిలోని నీళ్లతో కేవలం యాజకులు మాత్రమే తమను శుద్ధి చేసుకుంటారు. అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం 10 బంగారు దీపస్తంభాలను చేయించి దేవాలయంలో కుడివైపు 5, ఎడమవైపు 5 నిలబెట్టాడు. అలాగే 10 బల్లలు చేయించి దేవాలయంలో కుడివైపు 5, ఎడమవైపు 5 ఉంచాడు. అతడు 100 బంగారు తొట్లు చేయించాడు. అతడు యాజకులకు 1 ఆవరణను, ఇతరులకి దానికంటే విశాలమైన ఆవరణను తలుపులతో సహా చేయించి ఆ తలుపులను ఇత్తడితో పొదిగించాడు. సరస్సు తొట్టిని తూర్పు వైపున కుడిపక్కగా ముఖాన్ని దక్షిణం వైపుగా తిప్పి ఉంచాడు. హురాము పాత్రలను, బూడిదను ఎత్తడానికి చేటలను, తొట్లను చేశాడు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పనంతా హూరాము పూర్తి చేశాడు. దాని వివరాలు, రెండు స్తంభాలు, వాటి పళ్ళాలు, వాటి పైన ఉంచడానికి పీటలు, వాటి పళ్ళాలు, ఆ స్తంభాల పైన రెండు పళ్ళాలను కప్పడానికి రెండు అల్లికలు, ఆ స్తంభాల పైన రెండు పళ్ళాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో 400 దానిమ్మ పండ్లు మట్లు, వాటిపైన తొట్టెలు, సరస్సు తొట్టి, దాని కింద ఉన్న 12 ఎద్దులు, పాత్రలు, బూడిద ఎత్తడానికి చేటలు, ముండ్ల కొంకులు మొదలైనవి. వీటిని హూరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కోసం మిలమిల మెరిసే ఇత్తడితో చేశాడు. రాజు వాటిని యొర్దాను మైదానములో సుక్కోతుకు జరేదాతకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు. తన దగ్గర ఉన్న తూయ్యలేనంత ఇత్తడితో సొలొమోను ఈ వస్తువులను పెద్ద సంఖ్యలో చేయించాడు. దేవుని మందిరానికి కావలసిన వస్తువులు, బంగారు పీఠము, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలు, వాటి గురించి అతడు పొందిన సూచనల ప్రకారం గర్భగుడి ముందు వెలుగుతూ ఉండడానికి ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలు, పుష్పాలు, ప్రమిదలు, కత్తెరలు, పట్టుకారులు, తొట్టెలు, గిన్నెలు, ధూపకలశాలు, వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు. మందిర ద్వారం లోపలి తలుపులు, అతి పరిశుద్ధ స్థలం లోపలి తలుపులు, దేవాలయపు తలుపులు అన్నీ బంగారంతో చేయించాడు. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరానికి తాను చేయించిన పనంతా పూర్తి చేసి తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, వస్తువులన్నిటినీ దేవుని మందిరం ధనాగారాల్లో ఉంచాడు. మందసాన్ని దేవాలయానికి తీసుకురావడం. తరువాత సొలొమోను యెహోవా నిబంధన మందసాన్ని సీయోను అనే దావీదు పట్టణము నుండి తెప్పించడానికి ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలీయుల వంశాలకు అధికారులైన గోత్రాల పెద్దలందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు. 7వ నెలలో పండగ జరిగే సమయానికి ఇశ్రాయేలీయులంతా రాజు దగ్గరికి వచ్చారు. ఆ పెద్దలంతా వచ్చిన తరువాత లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నారు. సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల సమాజమంతా సమావేశమై లెక్కించలేనన్ని గొర్రెలను, పశువులను బలిగా అర్పించారు. లేవీయులు, యాజకులు కలిసి మందసాన్ని, సమాజపు గుడారాన్ని, దానిలో ఉండే ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకువచ్చారు. యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని గర్భాలయమన అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల కింద ఉంచారు. మందసం ఉండే స్థలానికి పైగా కెరూబులు తమ రెండు రెక్కలను చాపి మందసాన్ని, దాని మోతకర్రలను కప్పాయి. మోతకర్రల కొనలు గర్భాలయం ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలములో కనబడేంత పొడవుగా ఉన్నాయి గాని అవి బయటికి కనబడలేదు. ఇప్పటి వరకు అవి అక్కడే ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెళ్లిన తరువాత యెహోవా హోరేబులో వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసంలో ఉంచిన రెండు రాతి పలకలు తప్ప దానిలో ఇంకేమీ లేవు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ సమావేశమైన యాజకులంతా తమ వంతులతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, సహోదరులు, గాయకులైన లేవీయులంతా సన్నని నార వస్త్రాలు ధరించి తాళాలు, తంబురలు, సితారాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపు నిలబడ్డారు. వారితోబాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదేవారు, గాయకులు ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో, తాళాలతో, ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి యెహోవా దయగలవాడు, ఆయన కృప నిత్యమూ ఉంటుంది అని స్తోత్రం చేశారు. అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేకపోయారు. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను, గాఢాంధకారములో నేను నివసిస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు. అయితే నువ్వు ఎల్లకాలము నివసించడానికి నిత్యమైన స్థలంగా నేనొక గొప్ప మందిరాన్ని నీ కోసం కట్టించాను అన్నాడు. తరువాత రాజు ప్రజల వైపు తిరిగి ఇశ్రాయేలీయుల సమాజం అంతా నిలబడి ఉండగా వారిని దీవించాడు. అతడు వారితో, నా తండ్రి దావీదుకు ప్రమాణం చేసి దాన్ని స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తోత్రం కలుగుగాక. ఆయన నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన రోజు మొదలు నా నామం నిలిచి ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ పట్టణాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద అధిపతిగా ఉండడానికి ఏ మనిషిని నియమించలేదు. ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమును, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదును ఎన్నుకున్నాను అని చెప్పాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలన్నది నా తండ్రి దావీదు హృదయవాంచ. అయితే యెహోవా నా తండ్రితో, నా నామఘనత కోసం మందిరం కట్టాలన్న నీ ఉద్దేశ్యం మంచిదే, కాని నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలులేదు. నీకు పుట్టబోయే కుమారుడు నా నామానికి ఆ మందిరం కడతాడు అని చెప్పాడు. యెహోవా అప్పుడు చెప్పిన తన మాటను ఇప్పుడు నెరవేర్చాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి దావీదు స్థానంలో రాజునై సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు మందిరం కట్టించాను. ఇశ్రాయేలీయులతో యెహోవా చేసిన నిబంధనకు గుర్తుగా ఉన్న మందసాన్ని దానిలో ఉంచాను అని చెప్పాడు. సొలొమోను ప్రతిష్ట ప్రార్థన. తరువాత ఇశ్రాయేలీయులంతా సమావేశమై చూస్తుండగా యెహోవా బలిపీఠం ముందు నిలబడి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు. సొలొమోను తాను చేయించిన 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్న ఇత్తడి వేదికను ఆవరణంలో పెట్టించాడు. దానిమీద నిలబడి సమావేశమైన ఇశ్రాయేలీయులందరూ ఎదుట మోకరించి ఆకాశం వైపు చేతులు చాపి ఇలా ప్రార్థించాడు. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించే నీ భక్తుల పట్ల నీ నిబంధనను నెరవేరుస్తూ కృపచూపే నీలాంటి దేవుడు ఆకాశాల్లో గాని భూమి మీద గాని లేడు. నీ సేవకుడు నా తండ్రి అయిన దావీదుతో నువ్వు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నావు. నువ్వు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చావు. ఈరోజు మేము దాన్ని కల్లారా చూస్తున్నాము. నువ్వు నడుచుకున్నట్టు నీ కుమారులు కూడా ప్రవర్తించి నా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటే ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుని పాలించేవాడు నా సన్నిధిలో నీకుండకుండా పోడు అని నీవు నీ సేవకుడు నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చు. యెహోవా, నువ్వు నీ సేవకుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఇప్పుడు స్థిరపడుతుంది గాక. దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా? దేవా, యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేసే ఈ ప్రార్థనను, విన్నపాన్ని మన్నించు. నీ సేవకుడిని, నేను చేసే ప్రార్థనను, నా మొర్రను ఆలకించు. నీ సేవకులు ఈ స్థలంలో చేసే విన్నపాలు వినడానికి నా నామాన్ని అక్కడ ఉంచుతాను అని నువ్వు వాగ్దానం చేసిన స్థలంలో ఉన్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి దివారాత్రులు నిలుస్తుందిగాక. నీ సేవకుడు, నీ ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరము వైపుకు తిరిగి చెయ్యబోయే ప్రార్థనలు ఆలకించు. అవును, నువ్వు నివసిస్తున్న పరలోకము నుండి ఆలకించి వారి పాపాలను క్షమించు. ఎవరైనా తన పొరుగువాడి పట్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించడానికి ఈ మందిరములోని నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు పరలోకము నుండి విని నీ దాసులకు న్యాయం తీర్చు. హాని చేసిన వాడి తలపైకి శిక్ష రప్పించు. నీతిపరుని నీతి చొప్పున వాడికి దయచేసి అతని నీతిని స్థిరపరచు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ ఎదుట పాపం చేయడం వలన తమ శత్రువులను ఎదిరించి నిలవలేక నీ దగ్గరికి తిరిగి వచ్చి నీ నామాన్ని ఒప్పుకొని ఈ మందిరములో నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకున్నప్పుడు పరలోకము నుండి నువ్వు విని నీ ప్రజల చేసిన పాపాన్ని క్షమించి వారికి వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశానికి వారిని మళ్ళీ రప్పించు. వారు నీ దృష్టికి పాపం చెయ్యడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవనప్పుడు వారు ఈ స్థలంలో ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుని నువ్వు కలిగించిన బాధలో వారు తమ పాపాలను విడిచిపెట్టి తిరిగితే పరలోకములో ఉన్న నువ్వు ఆలకించి నీ సేవకులు నీ ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి వారు నడవాల్సిన మంచి మార్గం వారికి బోధించి నువ్వు నీ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించు. దేశంలో కరువు తెగులు కనబడినప్పుడు, అగ్గి తెగులు బూజు తగిలినప్పుడు, మిడతలు చీడపురుగులు దాడి చేసినప్పుడు, లేదా శత్రువులు ఇశ్రాయేలు ప్రజల పట్టణాలను ముట్టడించినప్పుడు, అరిష్టం వ్యాధి సోకినప్పుడు, ఏ ఒక్కడూ గాని నీ ప్రజలైన ఇశ్రాయేలీయులంతా గాని హృదయములో బాధ కష్టం అనుభవిస్తూ ఉండి ఈ మందిరం వైపు చేతులు చాపి చేసే విజ్ఞాపనలు ప్రార్థనలు నీ నివాస స్థలమైన పరలోకము నుండి నువ్వు ఆలకించి వారిని క్షమించు. మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ దేశంలో వారు తమ జీవితకాలమంతా నీ పట్ల భయభక్తులు కలిగి నీ మార్గాల్లో నడిచేలా వారి హృదయాలను ఎరిగిన నువ్వు వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దయచెయ్యి. ఎందుకంటే నీ ఒక్కడవే మానవుని హృదయాన్ని ఎరిగినవాడివి. ఇశ్రాయేలీయులనే నీ ప్రజలకు సంబంధము లేని అన్యులు నీ గొప్ప నామం గూర్చి నీ బాహుబలం గూర్చి చాచిన నీ చేతులను గూర్చి విని దూరదేశము నుండి ఈ మందిరానికి వచ్చి వేడుకుంటే నీ నివాసమైన పరలోకము నుండి నువ్వు వారి ప్రార్థన అంగీకరించి ఆ అన్యులు నిన్ను అడిగిన దాన్ని వారికి అనుగ్రహించు. తద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్టుగా ఈ భూప్రజలంతా నీ నామాన్ని తెలుసుకుని నీలో భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరానికి నీ నామం పెట్టావని గ్రహిస్తారు. నీ ప్రజలు నువ్వు పంపిన మార్గంలో తమ శత్రువులతో యుద్ధానికి బయలుదేరి నువ్వు ఏర్పరచుకున్న ఈ పట్టణం వైపు నీ నామానికి నేను కట్టించిన ఈ మందిరము వైపు చూసి వేడుకున్నప్పుడు పరలోకము నుండి నువ్వు వారి విన్నపాన్ని ప్రార్థనను ఆలకించి వారి పనుల్లో వారికి సహాయం చెయ్యి. పాపం చెయ్యని వాడెవడూ లేడు. కాబట్టి వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నువ్వు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగిస్తే ఆ శత్రువులు వారిని దూరంగా లేక దగ్గరగా ఉన్న తమ దేశాలకు పట్టుకుపోయినప్పుడు వారు చెరగా వెళ్లిన ఆ దేశములో బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడి మేము పాపము చేసి దోషులమయ్యాము మేము భక్తిహీనంగా నడిచాము అని ఒప్పుకుని తాము చెరలో ఉన్న దేశములో తమ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ వైపు తిరిగి తమ పూర్వీకులకు నీవిచ్చిన తమ దేశం వైపు నువ్వు కోరుకున్న ఈ పట్టణము వైపు నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరము వైపు మనసు తిప్పి వేడుకుంటే నీ నివాసమైన పరలోకము నుండి నువ్వు వారి విన్నపాన్ని ప్రార్థనని ఆలకించి వారి పని జరిగించి నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు. నా దేవా, ఈ స్థలములో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు, దాన్ని నీ చెవులు ఆలకించని. నా దేవా యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసముతో సహా లేచిరా, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక. దేవా యెహోవా, నీ చేత అభిషేకం పొందిన వాణి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నీ భక్తుడు దావీదుకు నువ్వు వాగ్దానం చేసిన కృపలను మరిచిపోవద్దు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము. దేవాలయం ప్రతిష్ట. సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులను ఇతర బలులను దహించివేసింది. యెహోవా తేజస్సు మందిరాన్ని పూర్తిగా నింపింది. యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. అగ్ని యెహోవా తేజస్సు మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయగలవాడు, ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు. రాజు, ప్రజలు కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు. సొలొమోను రాజు 22,000 పశువులను, 120,000 గొర్రెలను బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. యాజకులు తమ తమ సేవాస్థలాల్లో నిలిచారు. లేవీయులు యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు. సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహన బలులకు, నైవేద్యాలకు, కొవ్వుకు సరిపోకపోవడం వలన యెహోవా మందిరం ముందు ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, శాంతి బలి పశువుల కొవ్వును అర్పించాడు. సొలొమోను అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకూ ఉన్న దేశము నుండి గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 రోజులు పండగ ఆచరించారు. 8వ రోజు వారు పండగ ముగించారు. 7 రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తూ పండగ ఆచరించారు. 7వ నెల 23వ రోజున సొలొమోను దావీదుకు, తనకు తన ప్రజలు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ మనసులో ఆనందపడుతూ ఎవరి గుడారాలకు వారిని వెళ్ళమని ప్రజలకి అనుమతిచ్చి పంపేశాడు. దేవుడు సొలొమోనుకు కనిపించడం. ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి యెహోవా మందిరంలో తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు. అప్పుడు యెహోవా రాత్రివేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు, నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడు, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడు, నా ప్రజల మీదకి తెగులు రప్పించినప్పుడు, నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకము నుండి వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఈ స్థలంలో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి. నా పేరు ఈ మందిరానికి నిత్యము ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కన్నులు, నా మనస్సు నిత్యమూ దానిమీద ఉంటాయి. నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి నేను నీకాజ్ఞాపించిన దాన్నంతటినీ జరిగించి నా కట్టడలని, నా న్యాయవిధులని అనుసరిస్తే ఇశ్రాయేలీయులను పాలించడానికి నీ సంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడు అని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధనను అనుసరించి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను. అయితే మీరు దారి తొలగి నేను మీకు నియమించిన కట్టడలను, ఆజ్ఞలను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే నేను మీకిచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామం కోసం నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికి కారణంగా చేస్తాను. అప్పుడు గొప్ప పేరు పొందిన ఈ మందిరం పక్కగా వెళ్లే వారంతా విస్మయం చెంది, యెహోవా ఈ దేశానికి, మందిరానికి ఎందుకిలా చేశాడు అని అడుగుతారు. అప్పుడు మనుషులు, ఈ దేశ ప్రజలు తమ పూర్వీకులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడు యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను వెంబడించి వాటిని పూజించారు కాబట్టి యెహోవా ఈ విపత్తునంతటినీ వారి మీదకి రప్పించాడు అని చెబుతారు. 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయము. సొలొమోను ఇతర ఘనకార్యాలు. సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్ని కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయుల నివాసం ఉండేలా చేశాడు. తరువాత సొలొమోను హమాతు సోబాపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు. ఇంకా అతడు ఎగువ బేత్ హూరోను, దిగువ బేత్ హూరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు. బాలాతును, తనకున్న ధాన్యం నిలవ చేసే ఊళ్ళను, తన రథాలు, గుర్రపురవతులు ఉండడానికి పట్టణాలను కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు. ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని ఇశ్రాయేలీయులు నాశనం చెయ్యకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలను సొలొమోను ఇప్పటి వరకు తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కరిని కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా, రథాలకి, గుర్రపురవతులకి అధిపతులుగా నియమించాడు. వీరిలో సమర్థులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చెయ్యకూడదు, యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకువచ్చాడు. అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు. అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి 3 సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలు అర్పిస్తూ వచ్చాడు. అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలను అనుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులను, కట్టడను అనుసరించి ప్రతిరోజు యాజకుల ముందు స్తుతి చెయ్యడానికి, ఉపచారం చెయ్యడానికి వారి వంతుల ప్రకారం లేవీయులను ప్రతిద్వారం దగ్గర కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు. ఏ విషయం గుచ్చి అయినా, ఖజానాల గుచ్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలు జరిగించేవారు. యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకు సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది. సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరములో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలాతుకు వెళ్ళాడు. హీరాము తన పనివారి ద్వారా ఓడలను, ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడ నుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకువచ్చారు. 2 దినవృత్తాంతాలు 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సొలొమోను సందర్శన. షేబారాణి సొలొమోను గొప్పతనం విని క్లిష్టమైన ప్రశ్నలతో అతనిని పరీక్షించాలని గొప్ప పరివారంతో సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, ప్రశస్తమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటి గురించి అతనితో మాట్లాడింది. సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటినీ ఆమెకు విడమర్చి చెప్పాడు. అతడు ఆమెకు జవాబు చెప్పలేని గూఢమైన మాట ఏదీ లేకపోయింది. షేబారాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన నగరాన్ని, అతని భోజనపు బల్లమీది పదార్థాలు, అతని అధిపతులు కూర్చుండటం, అతని సేవకులు కనిపెట్టడం, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలందించేవారు వారి వస్త్రాలు, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులు, వీటన్నిటినీ చూసినప్పుడు ఆమె ఎంతో విస్మయానికి గురయ్యింది. ఆమె రాజుతో, నీ పనులను గురించి, నీ జ్ఞానం గురించి నేను నా దేశంలో విన్న సమాచారం నిజమైనదే గాని నేను వచ్చి నా కళ్ళారా చూసేటంత వరకు వారి మాటలు నమ్మలేదు. నీ గొప్ప జ్ఞానం గూర్చి సగమైనా వారు నాకు చెప్పలేదు. నిన్ను గూర్చి నేను విన్నదానికంటే నీ కీర్తి ఎంతో ఎక్కువగా ఉంది. నీ సేవకులెంత భాగ్యవంతులు. ఎల్లకాలం నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యులు. నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగుగాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతి న్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారి మీద రాజుగా నిర్ణయించాడు అని చెప్పింది. ఆమె రాజుకు 4,000 కిలోగ్రాముల బంగారాన్ని, విస్తారమైన సుగంధ ద్రవ్యాలను, రత్నాలను ఇచ్చింది. షేబాదేశపు రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో మరేదీ సాటి రాదు. అంతేకాక ఓఫెరు నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారు, సొలొమోను పనివారు అక్కడ నుంచి గంధం మానులు, ప్రశస్తమైన రత్నాలు కూడా తెచ్చారు. ఆ గంధం కొయ్యలతో రాజు యెహోవా మందిరానికి, రాజనగరానికి మెట్లు, గాయకులకి తంబురలు, సితారాలు చేయించాడు. అటువంటి చెక్కడపు పని అంతకు ముందు యూదాదేశంలో ఎవ్వరూ చూడలేదు. షేబాదేశపు రాణి రాజుకు తీసుకువచ్చిన వాటికి, అతడిచ్చిన ప్రతి బహుమానాలు కాక ఆమె ఇష్టపడి అడిగిన వాటన్నిటినీ సొలొమోను ఆమెకిచ్చాడు. ఆ తరువాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. సొలొమోను సంపద, జ్ఞానం. సుగంధ ద్రవ్యాలు అమ్మే వర్తకులు, ఇతర వర్తకులు తీసుకొచ్చే బంగారం కాక సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23,000 కిలోలు. అరబ్ దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకువచ్చారు. సొలొమోను రాజు బంగారాన్ని సాగగొట్టి $200 చేయించాడు. ఒక్కొక్క డాలుకు 6 కిలోగ్రాముల బంగారం పట్టింది. సాగగొట్టిన బంగారంతో 300 కవచాలు చేయించాడు. ఒక్కొక్క కవచానికి 3 కిలోగ్రాముల బంగారం పట్టింది. వాటిని రాజు లెబానోను అరణ్యములో ఉన్న తన అంతఃపురంలో ఉంచాడు. సొలొమోను రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనం చేయించి మేలిమి బంగారముతో దాన్ని పొదిగించాడు. ఆ సింహాసనానికి 6 బంగారు మెట్లు ఉన్నాయి. సింహాసనానికి బంగారు పాదపీఠం కట్టి ఉంది. కూర్చునే చోటికి 2 వైపులా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర 2 సింహాలున్నాయి. ఆ 6 మెట్లు మీద 2 వైపులా 12 సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. మరి ఏ రాజ్యములోనూ అలాంటి పని ఎవరూ చేసి ఉండలేదు. సొలొమోను రాజుకున్న పానపాత్రలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్యం అంతఃపురములో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో చేశారు. హీరాము పంపిన పనివారితో కలిసి రాజు వాడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరాలకు 1 సారి బంగారం, వెండి, ఏనుగుదంతం, కోతులు, నెమళ్ళు మొదలైన సరుకులతో వచ్చేవి. సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు. సొలొమోను రాజు భూమిపైన రాజులందరికంటే ఐశ్వర్యములో, జ్ఞానములో అధికుడయ్యాడు. దేవుడు సొలొమోను హృదయములో ఉంచిన జ్ఞానోక్తులు వినడానికి భూరాజులంతా అతనిని దర్శించాలని కోరేవారు. ఒక్కొక్కరు ప్రతి సంవత్సరం వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు కానుకలుగా తీసుకువచ్చారు. సొలొమోనుకు రథాలు నిలిపి ఉంచే పట్టణాల్లో తన దగ్గర యెరూషలేములో గుర్రాలకు, రథాలకు 4,000 సాలలు ఉండేవి. 12,000 గుర్రపురవతులు ఉండేవారు. యూప్రటేసు నది మొదలుకొని ఫిలిస్తీయుల దేశం వరకు, ఐగుప్తు సరిహద్దు వరకు ఉన్న రాజులందరిపై అతడు పరిపాలన చేశాడు. సొలొమోను యెరూషలేములో వెండిని, రాళ్లంత విస్తారంగా దేవదారు మ్రానులను, సెఫీలా ప్రదేశంలో ఉన్న మేడి వృక్షాలంత విస్తారంగా ఉండేలా చేశాడు. ఐగుప్తు నుండి, ఇతర అన్ని దేశాల నుండి సొలొమోనుకు గుర్రాలు సరఫరా అవుతూ ఉండేవి. సొలొమోను మరణం, ఆయన వారసుడు. సొలొమోను చేసిన కార్యాలన్నిటి గూర్చి నాతాను ప్రవక్త రాసిన గ్రంథములో, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథములో, నెబాతు కొడుకు యరొబాము గూర్చి దీర్ఘదర్శి ఇద్దో గ్రంథములో రాసి ఉంది. సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తరువాత సొలొమోను తన పూర్వీకులతో కన్ను మూశాడు. అతనిని అతని తండ్రి అయిన దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతనికి బదులుగా అతని కొడుకు రెహబాము రాజయ్యాడు. 2వ దిన వృత్తాంతాలు 10వ అధ్యాయము. రెహబాము రాజు. రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు చేరుకున్నారు. రెహబాము షెకెముకు వెళ్ళాడు. సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్న నెబాతు కొడుకు యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు. ప్రజలు అతన్ని పిలిపించగా యరొబాము ఇశ్రాయేలు వారు కలిసి వచ్చి రెహబాముతో, నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యాన్ని, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు తేలికగా చేస్తే మేము నిన్ను సేవిస్తాము అని మనవి చేశారు. అందుకు అతడు, మీరు 3 రోజుల తర్వాత నా దగ్గరికి రండి అని వారితో చెప్పాడు. కాబట్టి ప్రజలు వెళ్ళిపోయారు. అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి, ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి అని వారిని అడిగాడు. అందుకు వారు, నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు అని అతనితో చెప్పారు. అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు. అతడు, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి అని వారిని అడిగాడు. అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు, నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు, నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకొరతో మిమ్మల్ని దండించాడు, నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను అని చెప్పు. 3వ రోజున నా దగ్గరికి తిరిగి రండి అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము ప్రజలు 3వ రోజున రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు. అతడు వారితో, నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, నేను దాన్ని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు, నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను అని చెప్పాడు. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరిచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు. రాజు తమ మనవి అంగీకరించకపోవడం చూసి ఇశ్రాయేలు ప్రజలు, దావీదులో మాకు భాగమెక్కడ ఉంది? యెష్షయి కుమారుడిలో మాకు వారసత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదు, నీ సంతతి వారిని నువ్వే చూసుకో అని రాజుతో చెప్పి ఎవరి గుడారానికి వారు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలు వారిని రెహబాము పరిపాలించాడు. రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపించాడు. కాని వారు అతన్ని రాళ్లతో చావగొట్టారు. అప్పుడు రెహబాము రాజు త్వరగా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు. ఇశ్రాయేలు వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి ఇప్పటికీ వారికి లోబడకుండా ఉన్నారు. 2వ దిన వృత్తాంతాలు 11వ అధ్యాయము. రెహబాము నిర్మించిన ప్రాకారాలు. రెహబాము యెరూషలేముకు వచ్చిన తర్వాత అతడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యూదావారిలో నుండి, బెన్యామీనీయుల్లో నుండి ఎన్నిక చేసిన 180,000 మంది సైనికులను సమకూర్చాడు. అయితే దేవుని మనిషి షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు, నువ్వు వెళ్ళి యూదారాజు సొలొమోను కొడుకు అయిన రెహబాముతో, యూదాలో బెన్యామీనీయుల ప్రాంతంలో ఉండే ఇశ్రాయేలు వారందరితో ఈ మాట చెప్పు, ఇదంతా ఈ విధంగా జరిగేలా చేసింది నేనే అని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ ఉత్తరలో ఉన్న యూదా సోదరులతో యుద్ధం చేయడానికి బయలుదేరకుండా మీరంతా మీ మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి. కాబట్టి వారు యెహోవా మాట విని యెరోబాముతో యుద్ధం చేయడం మానేసి తిరిగి వెళ్ళిపోయారు. రెహబాము యెరూషలేములో నివాసముండి యూదా ప్రాంతములో పురాలకు ప్రాకారాలు కట్టించాడు. అతడు బెత్లహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, సోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయీము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా బెన్యామీను ప్రదేశాల్లో ప్రాకారాలు కట్టించాడు. అతడు కోట దుర్గాలను దృఢంగా చేసి వాటిలో సైన్యాధికారులను ఉంచి వారికి ఆహారం, నూనె, ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. వాటిలో డాళ్ళు, శూలాలు ఉంచి ఆ పట్టణాలను శక్తివంతంగా తయారు చేశాడు. యూదావారు బెన్యామీనీయులు అతని వైపు నిలబడ్డారు. ఇశ్రాయేలు వారి మధ్య నివసిస్తున్న యాజకులు, లేవీయులు తమ ప్రాంతాల సరిహద్దులు దాటి అతని దగ్గరికి వచ్చారు. యెరోబాము అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలు, ఆస్తులు విడిచిపెట్టి యూదా దేశానికి యెరూషలేముకు వచ్చారు. యెరోబాము బలిపీఠాలకు, దయ్యాలకు, తాను చేయించిన దూడ విగ్రహాలకు యాజకులను నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్న వారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వచ్చారు. వారు 3 సంవత్సరాలు దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే అనుసరించారు. ఆ 3 సంవత్సరాలు వారి యూదా రాజ్యాన్ని బలపరిచి సొలొమోను కొడుకు రెహబాముకు సహాయం చేశారు. రెహబాము కుటుంబం. దావీదు కొడుకు యెరీమోతు కుమార్తె అయిన మహలతును రెహబాము వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కొడుకు ఏలీయాబు కుమార్తె అయిన అబీహాయిలు. అతనికి యూషు, సెమరియా, జహము అనే కొడుకులు పుట్టారు. తరువాత అతడు అబ్షాలోము కుమార్తె మయాకాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షిలోమీతులు పుట్టారు. రెహబాముకు 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్యలందరిలో, ఉపపత్నులందరిలో అబ్షాలోము కుమార్తె మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు. రెహబాము మయాకాకు పుట్టిన అబీయాను రాజుగా చెయ్యాలని ఆలోచించి అతని సోదరుల మీద ప్రధానిగా, అధిపతిగా అతన్ని నియమించాడు. అతడు మంచి మెలకువతో పరిపాలించాడు. తన కుమారుల్లో మిగిలిన వారిని అతడు యూదా, బెన్యామీనులకు చెందిన ప్రదేశాల్లోని ప్రాకారపురాల్లో అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన ఆస్తినిచ్చి వారికి పెళ్లిళ్ళు చేశాడు. 2 దినవృత్తాంతాలు 12వ అధ్యాయము. శేషకు యెరూషలేముపై దండయాత్ర. రెహబాము రాజ్యం స్థిరపడి అతడు బలపడిన తరువాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. వారు యెహోవాకు అపనమ్మకంగా ఉన్నందువలన రాజైన రెహబాము పాలన 5వ సంవత్సరంలో ఐగుప్తురాజు శేషకు 1,200 రథాలు, 60,000 మంది గుర్రపురౌతులతో యెరూషలేము మీదికి దండెత్తాడు. అతనితో పాటు ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు లెక్కకు మించి ఉన్నారు. శేషకు యూదాకు దగ్గరగా ఉన్న ప్రాకారపురాలను పట్టుకుని యెరూషలేము వరకూ వచ్చాడు. అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరికి శేషకుకు భయపడి యెరూషలేముకు పారిపోయి వచ్చిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి, మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని శీషకు చేతికి అప్పగించాను అని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులు రాజు వినయంగా తల వంచుకుని యెహోవా న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు. వారు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూశాడు. యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. శేషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో వారికి రక్షణ దయచేస్తాను. అయితే నన్ను సేవించడానికి, భూరాజులకు దాసులై ఉండడానికి ఎంత తేడా ఉందో వారు గ్రహించడం కోసం వారు అతనికి దాసులవుతారు. ఐగుప్తురాజు శేషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరములో, రాజనగరములో ఉన్న ధనాగారాలన్నిటినీ దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకువెళ్ళాడు. రెహబాము వాటికి బదులు ఇత్తడి డాళ్లు చేయించి వాటిని రాజనగరం ద్వారాన్ని కాసే సైనికుల అధిపతులకి అప్పగించాడు. రాజు యెహోవా మందిరములోకి ప్రవేశించిన ప్రతిసారీ రక్షక భటులు వచ్చి వాటిని మోసేవారు. ఆ తరువాత వాటిని మళ్లీ గదిలో ఉంచేవారు. అతడు తనను తాను తగ్గించుకోవడం వలన యూదావారిలో కొంత మట్టుకు మంచి ఇంకా మిగిలే ఉండడం వలన యెహోవా అతనిని పూర్తిగా నశింపజేయకుండా తన కోపాన్ని అతని మీద నుండి మళ్లించుకున్నాడు. రెహబాము రాజు యెరూషలేములో స్థిరపడి పాలించాడు. అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 41 సంవత్సరాల వయస్సు వాడు. తన నామాన్ని అక్కడ ఉంచడానికి ఇశ్రాయేలీయుల గోత్రాల స్థలాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు 17 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. అతడు యెహోవాను వెతకడములో స్థిరంగా నిలబడక చెడు క్రియలు చేశాడు. రెహబాము చేసిన ఇతర కార్యాలన్నిటి గురించి ప్రవక్త షెమయా, దీర్ఘదర్శి ఇద్దో రచించిన గ్రంథాల్లో రాసి ఉంది. వాటిలో ఇంకా వంశావళులు, రెహబాముకు యెరోబాముకు జరిగిన నిరంతర యుద్ధాల వివరాలున్నాయి. రెహబాము తన పూర్వీకులతో కూడా కన్ను మూసినప్పుడు అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అప్పుడు అతని కొడుకు అబియా అతనికి బదులుగా రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము. యూదారాజైన అబియా యెరోబాము రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న 18వ సంవత్సరంలో అబియా యూదావారి మీద రాజయ్యాడు. అతడు 3 సంవత్సరాలు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా పట్టణానికి చెందిన ఊరియేలు కుమార్తె. అబియాకు యెరోబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబియా 400,000 మంది పరక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యెరోబాము కూడా 800,000 మంది పరక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యములోని సెమరాయిము కొండ మీద నిలబడి ఇలా ప్రకటించాడు, యెరోబాము, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా వినండి. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతి వారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా. అయినా దావీదు కుమారుడు సొలొమోనుకు దాసుడు నెబాతు కొడుకు అయిన యెరోబాము పనికిమాలిన దుష్టులతో చేతులు కలిపి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. సొలొమోను కొడుకు రెహబాము ఇంకా బాలుడిగా అనుభవం లేక వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరోబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టి అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీకోసం యాజకులను నియమించుకున్నారు గదా. ఒక కోడిని, 7 గొర్రె పొట్టేళ్లని తీసుకుని వచ్చి తనను ప్రతిష్ఠించుకోవడానికి వచ్చిన ప్రతివాడు దేవుళ్ళు కాని వాటికి యాజకుడైపోతున్నాడు గదా. అయితే యెహోవా మాకు దేవుడిగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు. వారు ప్రతి ఉదయం సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ సుగంధ ద్రవ్యాలతో ధూపం వేస్తూ పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ బంగారు దీపస్తంభాన్ని ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్ని జరిగిస్తున్నాము, కాని మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు. ఆలోచించండి, దేవుడే మాకు తోడుగా మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మీ మీద ఆర్భాటం చేయడానికి బూరలు ఊదడానికి మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చెయ్యకండి, చేసినా మీకు జయం కలగదు. అంతకుముందు యరోబాము యూదావారి వెనక భాగంలో కొందరు మాటుగాళ్లను ఉంచెదవు. యరోబాము సైన్యం యూదావారికి ఎదుట మాటుగాళ్ళు వారికి వెనక ఉండేలా చేశాడు. యూదావారు తమకు ముందు వెనక యోధులు ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు. యాజకులు బూరలు ఊదారు. అప్పుడు యూదావారు గట్టిగా కేకలు వేశారు. వారు కేకలు వేస్తుండగా యరోబాము ఇశ్రాయేలు వారంతా అబీయా ఎదుట యూదావారి ఎదుట నిలబడ లేకుండేలా దేవుడు వారిని దెబ్బతీశాడు. ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుటి నుండి పారిపోయారు. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించాడు. కాబట్టి అబీయా అతని ప్రజలు వారిని ఘోరంగా హతమార్చారు. ఇశ్రాయేలు వారిలో 500,000 మంది యుద్ధవీరులు చనిపోయారు. ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఆ కాలంలో అణిగిపోయారు. యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణంగానే విజయం సాధించారు. అబీయా యరోబామును తరిమి బేతేలును దాని గ్రామాలను, యషానాను దాని గ్రామాలను, ఎఫ్రోనును దాని గ్రామాలను పట్టుకున్నాడు. అబీయా జీవించి ఉన్న కాలంలో యరోబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని దెబ్బతీయడం వలన అతడు చనిపోయాడు. అబీయా అభివృద్ధి చెందాడు. అతనికి 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నారు. అబీయా చేసిన ఇతర కార్యాల గురించి, అతని నడవడి, అతని మాటలను గురించి, అతని కాలంలో జరిగిన సంగతుల గురించి ప్రవక్త ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో రాసి ఉంది. 2వ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయము. యూదారాజైన ఆసా అబీయా చనిపోయి తన పూర్వీకులతో కూడా కన్నుమూశాడు. ప్రజలు అతన్ని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఇతని రోజుల్లో దేశం 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. అన్యదేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలాలను పాడుచేసి ప్రతిమలను పగులుగొట్టి దేవతాస్తంభాలను కొట్టివేయించాడు. వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలని, ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు. ఉన్నత స్థలాలను, సూర్యదేవతా స్తంభాలను యూదావారి పట్టణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాలను కట్టించాడు. అతడు యూదావారికి ఈ విధంగా ప్రకటన చేశాడు. మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము, అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం. కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు. ఆ కాలంలో యూదావారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకునేవారు 300,000 మంది ఉన్నారు. యూదావారితోనూ కవచాలు ధరించి బాణాలు వేసే 280,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరక్రమవంతులు. ఇథియోపియావాడు జరహు 1,000,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకు వచ్చినప్పుడు ఆసా అతన్ని ఎదుర్కొన్నాడు. వారు మారేషా దగ్గర జపాతా అనే లోయలో ఎదురుగా నిలిచి యుద్ధం చేశారు. ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, మహాసైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టి ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా, నువ్వే మా దేవుడివి. మానవ మాత్రులను నీ మీద జయం పొందనీయకు అని ప్రార్థించాడు. అప్పుడు యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట, యూదావారి ఎదుట నిలబడనీయకుండా వారిని దెబ్బతీసిన కారణంగా వారు పారిపోయారు. ఆసా అతనితో ఉన్నవారు గెరారు వరకు వారిని తరిమారు. కూషీయులు తిరిగి లేవలేక యెహోవా భయం చేత, ఆయన సైన్యం భయం చేత పారిపోయారు. యూదావారు విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకున్నారు. గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లోని వారందరి మీదకి యెహోవా భయం ఆవరించింది. కాబట్టి యూదా సైన్యం వాటన్నిటినీ కొల్లగొట్టి వాటిలో ఉన్న విస్తారమైన సొమ్మంతటినీ దోచుకున్నారు. అక్కడి పశువుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను, ఒంటెలను సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారు. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం. ఆసా సంస్కరణలు. ఆ కాలములో దేవుని ఆత్మ ఓదేదు కొడుకైన అజరియా మీదికి వచ్చినప్పుడు అతడు ఆసా ముందుకు వెళ్లి ఈ విధంగా ప్రకటించాడు. ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. చాలా రోజులుగా నిజమైన దేవుడు గాని, ఉపదేశించే యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి. అయితే తమ బాధల్లో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన్ని వెదికారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజుల్లో అన్ని దేశాల్లో నివాసముండే వారందరూ గొప్ప కలవరంలో ఉండేవారు. కాబట్టి తమ కార్యాలు చక్కబెట్టుకోవడానికి అటూ ఇటూ తిరిగేవారికి శాంతి సమాధానం లేకుండా ఉంది. దేవుడు మనుషులను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు. కాబట్టి రాజ్యం రాజ్యానికి, పట్టణం పట్టణానికి వ్యతిరేకంగా లేచి ముక్కలు చెక్కలైపోయాయి. అయితే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి. మీ కార్యం సఫలమవుతుంది. ఒదేదు ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణాల్లో నుండి అసహ్యమైన విగ్రహాలన్నిటినీ తీసివేసి యెహోవా మంటపం ముందు ఉండే యెహోవా బలిపీఠం మళ్లీ కట్టించాడు. అతడు యూదా బెన్యామీను వారందరినీ, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రాల్లో నుండి వారి మధ్య నివసిస్తున్న పరదేశులను సమకూర్చాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయం చేయడం చూసి ఇశ్రాయేలు వారిలో నుండి చాలామంది ప్రజలు అతని పక్షం చేరారు. ఆసా పరిపాలనలో 15వ సంవత్సరం 3వ నెలలో వారు యెరూషలేములో సమావేశమయ్యారు. తాము తీసుకువచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ రోజు 700 ఎద్దులను, 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు. వారు తమ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో తమ పూర్వీకుల దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేస్తామని పిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరిలో ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దగ్గర విచారణ చేయని వారికందరికీ మరణశిక్ష విధిస్తామని తీర్మానం చేసుకున్నారు. వారు పెద్దగా కేకలు వేస్తూ మేళాలతో, బాకానాదంతో, కొమ్ము బోర శబ్దాలతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు. ఈ విధంగా ప్రమాణం చేసుకోగా యూదా వారంతా సంతోషించారు. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతకడం వలన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం లేకుండా వారికి శాంతినిచ్చాడు. తన అవ్వ అయిన మయాకా అసహ్యమైన ఒక దేవతాస్తంభాన్ని నిలిపినందుకు ఆమె పట్టపురాణిగా ఉండకుండా ఆసారాజు ఆమెను తొలగించి ఆమె నిలిపిన విగ్రహాన్ని పడగొట్టి చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. ఆసా ఉన్నత పూజాస్థలాలను ఇశ్రాయేలీయుల్లో నుండి తీసివేయలేదు గాని అతడు బ్రతికిన కాలమంతా అతని హృదయం యథార్థంగా ఉంది. అతడు తన తండ్రి తాను ప్రతిష్ఠించిన వెండి బంగారు ఉపకరణాలను తీసుకువచ్చి దేవుని మందిరంలో ఉంచాడు. ఆసా పాలనలో 35వ సంవత్సరం వరకు ఎలాంటి యుద్ధాలు జరగలేదు. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము. ఆసా చివరి సంవత్సరములు. ఆసా పరిపాలనలో 36వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదారాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు. ఆసా యెహోవా మందిరంలో రాజనగరంలో ఉన్న ఖజానాలోని వెండి బంగారాలను తీసి దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరికి దూతల చేత పంపించాడు. నా తండ్రికి నీ తండ్రికి ఉన్నట్టు నాకు నీకు సంధి ఉంది, వెండిని బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో అని అడిగాడు. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యాల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణాల మీదకి పంపాడు. వారు ఇయోను, దాను, అబిల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాల్లోని కొట్లపై దాడి చేశారు. బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు. అప్పుడు రాజైన ఆసా యూదావారినందరినీ సమకూర్చాడు. వెళ్ళి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబా, మిస్పా పట్టణాలను, ప్రాకారాలు కట్టించడానికి వినియోగించాడు. ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరామురాజును నమ్ముకున్నావే, అందుకనే ఆరామురాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకుపోయింది. ఇంతకుముందు లెక్కలేనన్ని రథాలు, గుర్రపురవతులు గల ఇథియోపియులు, లూబియులు గొప్ప సైన్యంగా వచ్చారు గదా. అయినా నువ్వు యెహోవాను నమ్ముకోవడం వలన ఆయన వారిని నీ వశం చేశాడు. తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కందృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటి నుండి నీకు అన్నీ యుద్ధాలే. ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతన్ని ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా. ఆసా చేసిన పనులన్నిటిని గుర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది. ఆసా తన పాలనలో 39వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు. ఆసా తన పూర్వీకులతో కన్నుమూసి తన పాలనలో 41వ సంవత్సరంలో చనిపోయాడు. ప్రజలు నిపుణత గలవారు సిద్ధం చేసిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిండిన పాడి మీద అతన్ని ఉంచారు. దావీదు పట్టణంలో అతడు తన కోసం తొలిపించుకున్న సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని గౌరవార్థం గొప్ప అగ్నిజ్వాల రగిలించారు. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము. యూదారాజైన యెహోషాపాతు. ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అతడు యూదాదేశంలోని ప్రాకారపురాలన్నిటిలో సైన్యాలను ఉంచి యూదాదేశంలో తన తండ్రి ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణాల్లో కావలిదండులను ఉంచాడు. యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వీకుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ బయలుదేవుళ్లను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి ఇశ్రాయేలు వారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు. కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది. యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢనిశ్చయం చేసుకుని ఉన్నత స్థలాలను, దేవతా స్తంభాలను యూదాల నుండి తీసివేశాడు. తన పాలన 3వ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెనహయీలు, ఒబద్యా, జెకర్యా, నతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు. వారితో షెమయా, నెతన్యా, జెబద్యా, ఆసాహేలు, సెమీరామోతు, యోహోనాతాను, అదోనియా, టోబియా, టోబాదోనియా అనే లేవీయులను, ఎలీషామా, యహోరాము అనే యాజకులను పంపించాడు. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని యూదావారి మధ్య ప్రకటిస్తూ యూదా పట్టణాలన్నిటిలో సంచరిస్తూ ప్రజలకు బోధించారు. యూదా దేశం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయం రావడం చేత ఎవరూ యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి తెగించలేదు. ఫిలిస్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7,700 గుర్ర పొట్టేలను, 7,700 మేకపోతులను సమర్పించేవారు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశంలో కోటలను, సామాగ్రి నిలవ చేసే పట్టణాలను కట్టించాడు. యూదా దేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు. వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 300,000 మంది పరక్రమశాలులున్నారు. అతని తరువాత యెహోహానాను అనే అధిపతి, ఇతని దగ్గర 280,000 మంది ఉన్నారు. అతని తరువాత జిక్రీ కుమారుడు యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న అమాష్యా, అతని దగ్గర 200,000 మంది పరక్రమశాలులున్నారు. బెన్యామీనీయుల్లో ఎలియాదా అనే పరక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు పట్టుకునేవారు 200,000 మంది ఉన్నారు. అతని తరువాత యెహోజాబాదు, ఇతని దగ్గర 180,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు. రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకారపురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు. 2వ రాజులు 18వ అధ్యాయము. మీకాయా ప్రవచనం. యెహోషాపాతుకు సంపద, ఘనత అధికమైన తరువాత అతడు ఆహాబుతో సంబంధం కలుపుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అతడు షోమ్రోనులో ఉండే ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు అతని కోసము, అతని వెంట వచ్చిన మనుషుల కోసము అనేకమైన గొర్రెలను, పశువులను వధించి విందు చేశాడు. తనతో బాటు రామోతు గిలాదు మీదకి వెళ్ళడానికి అతన్ని ప్రేరేపించాడు. ఇశ్రాయేలు రాజు ఆహాబు యూదారాజు యెహోషాపాతుతో, నువ్వు నాతో బాటు రామోతు గిలాదుకు వస్తావా అని అడిగినప్పుడు యెహోషాపాతు, నేను నీవాణ్ణి, నా ప్రజలు నీ ప్రజలు, మేము నీతో బాటు యుద్ధానికి వస్తాం అని చెప్పాడు. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, ముందు యెహోవా దగ్గర సంగతి విచారణ చేద్దాం రండి అన్నాడు. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోతు గిలాదు మీదకి యుద్ధానికి వెళ్లాలా వద్దా అని వారిని అడిగాడు. అందుకు వారు, వెళ్ళు, దేవుడు దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు అని చెప్పారు. అయితే యెహోషాపాతు, వీలు కాకుండా మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాడు. అందుకు ఇశ్రాయేలు రాజు, యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఇమ్లా కొడుకు మీకాయా అనేవాడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నా గురించి మంచి ప్రవచించడు, ఎప్పుడూ కీడునే ప్రవచిస్తున్నాడు, కాబట్టి అతడంటే నాకు కోపం అన్నాడు. యెహోషాపాతు రాజు, రాజైన మీరు అలా అనవద్దు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిపించి, ఇమ్లా కొడుకు మీకాయాను త్వరగా రప్పించు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలు రాజు యూదారాజు యెహోషాపాతు షోమ్రోను ఊరి ద్వారం ముందు ఉన్న స్థలంలో తమ రాజవస్త్రాలు ధరించుకుని సింహాసనాల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలంతా వారి ముందు ప్రవచిస్తూ ఉన్నారు. అప్పుడు కెననీయా కొడుకు సిద్కియా ఇనపకొమ్ములు చేయించుకుని వచ్చి, సిరియనులు, ఆరామీయులు నాశనమయ్యే వరకు వీటితో వాళ్ళని నువ్వు పొడుస్తావని యెహోవా సెలవిస్తున్నాడు అని ప్రకటించాడు. ప్రవక్తలంతా ఆ విధంగానే ప్రవచిస్తూ, యెహోవా రామోతు గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దాని మీదికి వెళ్ళి విజయం పొందు అన్నారు. మీకాయాని పిలవడానికి పోయిన దూత అతనితో, ప్రవక్తలు రాజు విషయంలో అంతా మేలునే పలుకుతున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలతో కలిపి మేలునే ప్రవచించు అన్నారు. మీకాయా, యెహోవా జీవము తోడు, నా దేవుడు దేనిని సెలవిస్తాడో దానినే ప్రవచిస్తాను అని చెప్పాడు. అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతన్ని చూసి, మీకాయా, రామోత్గిలాదు పైకి మేము యుద్ధానికి వెళ్ళవచ్చా, ఆగిపోవాలా అని అడగ్గా అతడు, వెళ్ళి యుద్ధం చేసి జయించండి, వారు మీ చేతికి చిక్కుతారు అన్నాడు. అప్పుడు రాజు, యెహోవా నామములో అబద్ధం కాక సత్యమే చెప్పమని నేను ఎన్నిసార్లు నీ చేత ఒట్టు పెట్టించుకోవాలి అని అతనితో అన్నాడు. అప్పుడు మీకాయా, కాపరలేని గొర్రెల్లాగా ఇశ్రాయేలు వారంతా పర్వతాల మీద చెదిరిపోవడం నేను చూశాను, వీరికి యజమాని లేడు, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి ప్రశాంతంగా తిరిగి వెళ్ళాలి అని యెహోవా సెలవిచ్చాడు అన్నాడు. అది విని ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా అన్నాడు, ఇతడు నా విషయంలో కీడునే గాని మేలును ప్రవచించడని నేను నీతో చెప్పలేదా? అప్పుడు మీకాయా ఇలా అన్నాడు, యెహోవా మాట వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం, పరలోక సైన్యమంతా ఆయన కుడివైపు ఎడమవైపు నిలబడి ఉండడం నేను చూశాను. ఇశ్రాయేలు రాజు అహాబు రామోత్గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయేలా అతని ఎవరు ప్రేరేపిస్తారు అని యెహోవా అడిగాడు. అప్పుడు ఒకడు ఒక రకంగా, ఇంకొకడు మరొక రకంగా జవాబిచ్చారు. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ముందు నిలబడి, నేను అతన్ని ప్రేరేపిస్తాను అని చెప్పాడు. యెహోవా, ఏ విధంగా అని అతన్ని అడిగాడు. అందుకు ఆ ఆత్మ, నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటాను అని చెప్పాడు. అందుకు యెహోవా, నువ్వు అతన్ని ప్రేరేపించి సఫలమవుతావు, వెళ్ళి అలా చెయ్యి అని సెలవిచ్చాడు. నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు, యెహోవా నీకు కీడు నిర్ణయించాడు. అప్పుడు కెననీయా కొడుకు సిద్కియా మీకాయా దగ్గరికి వచ్చి అతన్ని చెంప మీద కొట్టి, నీతో మాట్లాడటానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఎటువైపు వెళ్ళాడు అన్నాడు. అందుకు మీకాయా, దాక్కోవడానికి నువ్వు లోపలి గదిలోకి వెళ్లే రోజున అది నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు, మీరు మీకాయాను పట్టణపు అధికారి అమోను దగ్గరికి, రాకుమారుడు యోవాషు దగ్గరికి తీసుకుపోయి వారితో, రాజు మీకిచ్చిన ఆజ్ఞ ఇదే, నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ఇతన్ని చెరలో ఉంచి కొద్దిగా ఆహారం నీరు మాత్రం ఇవ్వండి అన్నాడు. అప్పుడు మీకాయా, నువ్వు సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకలేదన్న మాటే, ప్రజలంతా ఆలకించండి అన్నాడు. ఆహాబు ఓటమి మరణం. అప్పుడు ఇశ్రాయేలు రాజు యూదారాజు యెహోషాపాతు రామోతు గిలాదు మీదకి యుద్ధానికి వెళ్లారు. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను, నువ్వు నీ వస్త్రాలనే ధరించు అని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకున్నాడు. తరువాత వారు యుద్ధానికి వెళ్లారు. సిరియారాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చెయ్యండి, పెద్ద చిన్నవారితో చెయ్యవద్దు అని తనతో ఉన్న తన రథాల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాగా యెహోషాపాతు కనబడగానే రథాధిపతులు, అడుగో ఇశ్రాయేలు రాజు అంటూ అతడిపై దాడి చెయ్యడానికి అతన్ని చుట్టుముట్టారు. అయితే యెహోషాపాతు యెహోవాకు మొర్రపెట్టడం వలన ఆయన అతనికి సహాయం చేశాడు. దేవుడు అతని దగ్గర నుండి వారు తొలగిపోయేలా చేశాడు. ఎలాగంటే, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరమడం మాని తిరిగి వెళ్లారు. అప్పుడు ఎవడో గురి చూడకుండానే విల్లు ఎక్కుపెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజు కవచపు సందుల్లో గుచ్చుకుంది. రాజు తన సారథితో, నాకు గాయమయ్యింది, వెనక్కి తిప్పి యుద్ధంలో నుండి నన్ను బయటకు తీసుకువెళ్ళు అన్నాడు. ఆ రోజున యుద్ధం తీవ్రంగా జరిగింది. అయినా ఇశ్రాయేలు రాజు సూర్యాస్తమయం వరకు సిరియా సైన్యానికి ఎదురుగా తన రథంలో ఆనుకుని నిలబడ్డాడు. పొద్దుకుక్కే వేళకి అతడు చనిపోయాడు. రెండవ దిన వృత్తాంతాలు 19వ అధ్యాయము. యూదారాజు యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. దీర్ఘదర్శి హానానీ కొడుకు అయిన యెహూ అతనిని కలుసుకొనడానికి వెళ్ళి యెహోషాపాతు రాజుకు ఇలా తెలియజేశాడు, నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించే వారిని నువ్వు ప్రేమిస్తావా? దాన్ని బట్టి నీ మీద యెహోవా కోపం ఉంది. అయితే నీలో కొంత మంచి కనిపిస్తూ ఉంది. దేశంలో నుంచి నువ్వు అషేరా దేవతా స్తంభాలను తీసివేసి దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ మనసు నిలుపుకున్నావు. యెహోషాపాతు న్యాయాధిపతులను ఏర్పరిచాడు. యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము కొండ ప్రాంతం వరకూ ఉన్న ప్రజల దగ్గరికి తిరిగి వెళ్ళి వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్లించాడు. యూదాలో ప్రాకారాలున్న పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను ఏర్పరిచాడు. అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు, మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు. యెహోవా భయం మీ మీద ఉండుగాక. తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవాలో ఏ దోషం లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాడు. యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, వివాదాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయుల్లో, యాజకుల్లో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల ఇంటి పెద్దల్లో కొందరిని యెరూషలేములో కూడా నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు. వారికి ఇలా ఆజ్ఞాపించాడు, యెహోవా మీద భయభక్తులు కలిగి నమ్మకంతో యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి. నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి, న్యాయ విధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపం రాకుండా, వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చెయ్యకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు. ప్రధాన యాజకుడు అమర్యా యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలను కనిపెట్టడానికి మీ మీద అధికారిగా ఉంటాడు. యూదా సంతతి వారికి అధిపతి ఇస్మాయేలు కొడుకు జెబద్యా రాజు సంగతల విషయంలో మీ మీద అధికారిగా ఉన్నాడు. లేవీయులు మీకు సేవ చేసే అధికారులుగా ఉన్నారు. ధైర్యంతో పనిచేయండి, మేలు చేయడానికి యెహోవా మీతో ఉంటాడు. రెండవ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయము. మోయాబీయులు అమ్మోనీయుల ఓటమి. ఇది జరిగిన తరువాత మోయాబీయులు అమ్మోనీయులు మోయానీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. అంతలో కొంతమంది వచ్చి మృత సముద్రం అవతల ఉండే ఆరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదకు వస్తూ ఉంది, గమనించండి, వారు అసాసోన్ తామారు అనే ఏన్గెదిలో ఉన్నారు అని యెహోషాపాతుకు తెలియచేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనసు పెట్టి యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి, మా పూర్వీకులు దేవా, యెహోవా పరలోకములో దేవుడివి నీవే గదా, అన్ని రాజ్యాలను పాలించే బలం గలవాడువు, పరాక్రమం గలవాడువు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశ నివాసులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడువు నువ్వే. వారు అందులో నివాసం చేసి మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గాని, రోగం గాని, కరువు గాని మా మీదికి వస్తే, మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చెయ్యనివ్వలేదు. కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చెయ్యకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చెయ్యడానికి మాకు శక్తి చాలదు. ఏమి చెయ్యాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేశారు. యూదావారంతా తమ పసికందులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. అప్పుడు ఆసాపు సంతతివాడు లేవీయుడు అయిన యహజీయేలు సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకరియా, జెకరియా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు. యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమగుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర వారిని కనుగొంటారు. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు. కహతీయుల సంతతి వారు, కొరాహీయుల సంతతి వారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించారు. వారు ఉదయాన్నే లేచి తెకోవా అరణ్యానికి వెళ్ళారు. వారు ఉంటే యెహోషాపాతు నిలబడి, యూదా యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరిచి వారు సైన్యం ముందు నడుస్తూ, యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది, ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి అని పలకాలని నియమించాడు. వారు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండ ప్రాంతం వారి మీద యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండ ప్రాంతం వారిని పూర్తిగా చంపివేసి నాశనం చేద్దామని పొంచి ఉండి వారి మీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి సైన్యం వైపు చూస్తే వారంతా నేల మీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు. యెహోషాపాతు అతని ప్రజలు వారి వస్తువులను తీసుకోవడానికి వస్తే ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే వాటిని మోసుకుపోవడానికి వారికి 3 రోజులు పట్టింది. 4వ రోజు బెరకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకు ఆ స్థలానికి బెరకా లోయ అని పేరు. ఆ తరువాత యూదావారు, యెరూషలేము వారు వారికి ముందు యెహోషాపాతు ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలుదేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగ వాయిద్యాలను, సితారాలను వాయిస్తూ, బాకాలు ఊదుతూ వచ్చారు. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడని అన్ని రాజ్యాల వారు విని దేవుని భయంతో వణికిపోయారు. ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు. యెహోషాపాతు మరణం. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 35 ఏళ్లవాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు. అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు. అతడు అన్యదైవ మందిరాలను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి ఉంది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది. ఇది జరిగిన తరువాత యూదారాజు యెహోషాపాతు చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు. తర్షీసుకు వెళ్ళగలిగిన వాడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసెన్గోబేరులో ఆ ఓడలను చేయించారు. అప్పుడు మారేషావాడు దోదావాహు కొడుకు ఎలియజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్ళలేక బద్దలైపోయాయి. 2వ దిన వృత్తాంతాలు 21వ అధ్యాయము. యూదారాజైన యెహోరాము యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతన్ని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు. యెహోషాపాతు కుమారులైన అజరియా, ఎహియేలు, జకరియా, అజరియా, మికాయేలు, సెఫెటియా అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు. వారి తండ్రి బహుమానాలుగా వెండి, బంగారం, ఇంకా ఎన్నో విలువైన వస్తువులను, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు. యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొంతమందిని చంపేశాడు. యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు. అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు. అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి అతనికి అతని కుమారులకు ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. యెహోరాము రోజుల్లో యూదారాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు. యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకుని తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులను, రథాధిపతులను చంపేశాడు. కాబట్టి ఇప్పటి వరకు ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండా తిరుగుబాటు చేసింది. యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు. ఏలియా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది: నీ పితృడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గాల్లో గాని యూదారాజు ఆసా మార్గాల్లో గాని నడుచుకోకుండా ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడిచి ఆహాబు సంతతి వారు చేసిన ప్రకారం యూదాను, యెరూషలేము నివాసులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు. కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ సంపదనంతటినీ దెబ్బతీస్తాడు. నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకు ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి. యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను ఇథియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు. వారు యూదా దేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా అతని కొడుకులను భార్యలను పట్టుకెళ్లారు. అతని కొడుకుల్లో చివరివాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు. ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు. రెండేళ్ల తరువాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చెయ్యలేదు. అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధుల్లో గాక దావీదు పట్టణములో వేరే చోట ప్రజలు అతన్ని పాతిపెట్టారు. 22వ అధ్యాయం. యూదా రాజైన అహజ్యా. యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులుగా రాజుగా చేశారు. ఎందుకంటే అరబీయులతో కూడా శిబిరం పైకి దండెత్తి వచ్చిన వారు అతని పెద్ద కొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు. అహజ్యా పరిపాలన మొదలుపెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో 1 సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఉమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది. కాబట్టి అతడు కూడా ఆహాబు ఇంటివారి పద్ధతుల్లో నడిచాడు. ఆహాబు ఇంటివారు చేసినట్టుగా ఇతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు. వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో ఆరాము రాజు హజాయేలతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకు ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు. ఆరామురాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగు చేసుకోవడానికి అతడు ఇజ్రాయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి ఇజ్రాయేలు వెళ్ళాడు. యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదకి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు. యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులను అహజ్యాకు సేవ చేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులను చూసి వారిని చంపేశాడు. తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతన్ని పట్టుకుని యెహో దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా అనుకుని అతన్ని పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు. అతలియా యోవాషు. అహజ్యా తల్లి అతలియా తన కొడుకు చనిపోయాడని విని యూదావారి సంబంధులైన రాజవంశస్థులందరినీ చంపేసింది. అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషాబతు అహజ్యా కొడుకు యోవాషును మరణమైన రాకుమారుల్లో నుండి రహస్యంగా తెచ్చి అతనిని అతని దాదీని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజకుమార్తె యెహోయోదా అనే యాజకుని భార్య యెహోషాబతు అతలియాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టింది గనక అతలియా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషాబతు అహజ్యాకు సోదరి. 6 సంవత్సరాలు అతన్ని వారితో కూడా దేవుని మందిరములో దాచారు. అప్పుడు అతలియా దేశాన్ని పరిపాలించింది. 23వ అధ్యాయం. 7వ సంవత్సరములో యెహోయూదా బలం కూడదీసుకున్నాడు. అతడు యెరోహాము కొడుకు అజరియా, యెహోహానాను కొడుకు ఇస్మాయేలు, ఓబేదు కొడుకు అజరియా, ఆదయా కొడుకు మయసేయా, జిక్రీ కొడుకు ఎలిషాపాతు అనే శతాధిపతులను ఎంపిక చేసుకుని వారితో వడెంబడిక చేసుకున్నాడు. వారు దేశమంతా తిరిగి యూదావారి పట్టణాలన్నిటిలోనించి లేవీయులను, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలను సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చారు. ప్రజలంతా సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు, యెహోవా దావీదు కుమారులను గురించి చెప్పిన మాట ప్రకారం రాజకుమారుడు పరిపాలన చేయాలి. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, విశ్రాంతి దినాన సేవ చేయడానికి వచ్చే మీలోని యాజకుల్లోనూ లేవీయుల్లోనూ మూడవ భాగం ద్వారం దగ్గర కాపలా కాయాలి. మరొక మూడవ భాగం రాజభవనం దగ్గర ఉండాలి. మిగిలిన మూడవ భాగం పునాది గుమ్మం దగ్గర ఉండాలి. ప్రజలంతా యెహోవా మందిర ఆవరణం దగ్గర ఉండాలి. యాజకులు లేవీయుల్లో సేవ చేసేవారు తప్ప యెహోవా మందిరం లోపలికి ఇంకెవరూ రాకూడదు. వారు ప్రతిష్ఠితులు కాబట్టి వారు లోపలికి రావచ్చు గాని ప్రజలంతా యెహోవా ఆజ్ఞ ప్రకారం బయటే ఉండాలి. లేవీయులంతా తమ తమ ఆయుధాలను చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. మందిరం లోపలికి ఇంకెవరైనా వస్తే వారిని చంపేయండి. రాజు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు అతనితో ఉండాలి. కాబట్టి లేవీయులు యూదావారంతా యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టు చేశారు. యాజకుడైన యెహోయాదా ఏ వంతు వారికి సెలవెయ్యలేదు. కాబట్టి యాజకులంతా విశ్రాంతి దినాన సేవ చేయాల్సిన వారిని సేవ చేసి బయటికి వెళ్ళవలసిన వారిని తీసుకువచ్చారు. యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో రాజైన దావీదుకు చెందిన ఈటెలను, పెద్ద డాళ్లను, చిన్న డాళ్లను శతాధిపతులకు అప్పగించాడు. అతడు ఆయుధాలు పట్టుకున్న మనుషులందరినీ మందిరము కుడివైపు నుంచి ఎడమవైపు వరకు బలిపీఠం పక్కన మందిరం పక్కన రాజు చుట్టూ ఉంచాడు. అప్పుడు వారు రాకుమారుడిని బయటికి తెచ్చి అతని తలపై కిరీటం పెట్టి ధర్మశాస్త్రాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదా అతని కొడుకులు అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగుగాక అన్నారు. రాజును పొగుడుతూ పరుగులు పెడుతున్న ప్రజల శబ్దం అతల్యా విని యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది. ప్రవేశస్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడి ఉండడం ఆమె చూసింది. అధికారులు, బాకాలు ఉదేవారు రాజు దగ్గర ఉండి దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ బాకాలతో శబ్దం చేస్తూ గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని రాజద్రోహం రాజద్రోహం అని అరిచింది. అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యం మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను పిలిపించి, యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు. సైనిక పంక్తుల అవతలకు తీసుకెళ్లి ఆమె పక్షాన ఉన్నవారిని ఆమెను కత్తితో చంపాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజభవనం దగ్గరున్న గుర్రపద్వారం ప్రవేశస్థలానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపేశారు. వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు. అప్పుడు ప్రజలంతా బయలుదేవుడి గుడికి వెళ్ళి దాన్ని పడగొట్టారు. బయలు బలిపీఠాలను, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి బయలు యాజకుడు మత్తానును బలిపీఠం ఎదుట చంపేశారు. యెహోవా మందిరంలో దావీదు నియమించినట్టుగానే పనిచేసేవారిని, బలులు అర్పించేవారిని లేవీయులైన యాజకుల పర్యవేక్షణలో యెహోయాదా నియమించాడు. వీరు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టే దావీదు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంతోషముతో సంగీతాలతో సేవ జరిగించారు. యెహోవా మందిరంలో ఏ విధముగానైనా మైనవారు ప్రవేశించకుండా అతడు గుమ్మాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు. అతడు శతాధిపతులను, ప్రధానులను, ప్రజల అధికారులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుంచి రాజును తీసుకుని వచ్చాడు. వారు ఎత్తైన గుమ్మం ద్వారా రాజభవనానికి వెళ్ళి రాజసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు. దేశ ప్రజలంతా ఎంతో ఆనందించారు. పట్టణం నెమ్మదిగా ఉంది. వారు అతల్యాను కత్తితో చంపేశారు. రెండవ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము. యోవాషు మందిరాన్ని పునరుద్ధరించడం. యోవాషు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు 7 ఏళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జెబ్యా. యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్లి చేశాడు. అతనికి కొడుకులు కూతుళ్ళు కలిగారు. ఇదంతా జరిగిన తరువాత యెహోవా మందిరాన్ని బాగు చేయాలని యోవాషు నిర్ణయించుకున్నాడు. అతడు యాజకులను లేవీయులను ఒకచోట సమావేశపరిచి వారితో ఇలా అన్నాడు, మీరు యూదా పట్టణాలకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయడానికి ఇశ్రాయేలీయులందరి దగ్గర నుంచి ధనం ప్రతి సంవత్సరం పోగు చేయాలి. ఈ పని మీరు త్వరగా మొదలుపెట్టాలి. మొదట్లో లేవీయులు ఆ పని త్వరగా చేయలేదు. అందుకు రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిపించాడు. సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయడానికి యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదు అని అడిగాడు. ఎందుకంటే దుర్మార్గురాలైన అతలియా కొడుకులు దేవుని మందిరాన్ని పాడుచేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ట ఉపకరణాలన్నిటినీ బయలుదేవుడి పూజకు ఉపయోగించారు. కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు. దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా దగ్గరికి ప్రజలు తీసుకురావాలని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించారు. అధికారులందరూ ప్రజలందరూ సంతోషంగా కానుకలు తెచ్చి పెట్టె నిండేంత వరకు దానిలో వేశారు. లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తీసుకువచ్చిన ప్రతిసారి అందులో చాలా ధనం కనిపించినప్పుడల్లా రాజు కార్యదర్శి ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టి ఖాళీ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేవారు. అనుదినం వారు ఇలా చేస్తూ చాలా ధనం సమకూర్చారు. అప్పుడు రాజు యెహోయాదా యెహోవా మందిరంలో పనిచేసే వారికి ఆ ధనాన్ని ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి రాతి పనిచేసే వారిని, వడ్రంగి వారిని, ఇనుప పని, ఇత్తడి పని చేసేవారిని కూలీకి తీసుకున్నారు. ఈ విధంగా పనివారు కష్టించి పనిచేస్తుంటే మందిర మరామ్మతు చక్కగా కొనసాగింది. వారు దేవుని మందిరాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి దాన్ని దృఢపరిచారు. వారు దాన్ని పూర్తి చేసిన తరువాత మిగిలిన ధనాన్ని రాజు దగ్గరికి యెహోయాదా దగ్గరికి తీసుకువచ్చారు. ఆ డబ్బుతో వారు యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను, సేవకు ఉపయోగపడే వస్తువులను, దహనబలికి ఉపయోగపడే వస్తువులను, గరిటెలను, వెండి బంగారు ఉపకరణాలను చేయించారు. యెహోయాదా జీవించి ఉన్న రోజులన్నిటిలో వారు యెహోవా మందిరములో దహనబలులను కొనసాగించారు. యెహోయాదా వయస్సు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు. అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు. కాబట్టి వారు అతన్ని దావీదు పట్టణములో రాజుల దగ్గర పాతిపెట్టారు. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు. ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా దేవతా స్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి దేవుని కోపం వచ్చింది. అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గాని ప్రజలు వారి మాట వినలేదు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకు అయిన జెకర్యా మీదకి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు అన్నాడు. అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతన్ని చంపేశారు. ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక అన్నాడు. ఆ సంవత్సరం చివరిలో ఆరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదకి, యెరూషలేము మీదకి వచ్చి ప్రజల అధికారులందరినీ హతమార్చి దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు. అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలివేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు. అరామీయులు వెళ్లిపోయేటప్పటికీ యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతన్ని చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతన్ని పాతిపెట్టారు, కాని రాజుల సమాధుల్లో అతన్ని పాతిపెట్టలేదు. అమ్మోనీయులైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రేతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు. యోవాషు కొడుకులను గురించి, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించి, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించి రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు. రెండవ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము. యూదారాజైన అమజ్యా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్లవాడు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి, ఆమె పేరు యెహోయుద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, గాని పూర్ణ హృదయముతో ఆయన్ని అనుసరించలేదు. రాజ్యం తనకు సుస్థిరం అయ్యాక అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించాడు. అయితే తండ్రులు పిల్లల కోసం, పిల్లలు తండ్రుల కోసం చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కోసం తానే చావాలి అని మోషే గ్రంథం అయిన ధర్మశాస్త్రంలో రాసి ఉన్న యెహోవా ఆజ్ఞ ప్రకారం అతడు వారి పిల్లలను చంపలేదు. అమజ్యా యూదా వారందరినీ సమకూర్చి యూదా దేశమంతటా, బెన్యామీనీయుల దేశమంతటా వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించాడు. అతడు 20 ఏళ్ళు మొదలు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిని లెక్కిస్తే ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధానికి వెళ్ళగలిగిన యోధులు 300,000 మంది అయ్యారు. అతడు ఇంకా 100,000 మందిని 3,400 కిలోల వెండి ఇచ్చి జీతానికి కుదుర్చుకున్నాడు. దేవుని మనిషి ఒకడు అతని దగ్గరికి వచ్చి, రాజా, ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకుపోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారైన ఎఫ్రాయిమీయుల్లో ఎవరికీ తోడుగా ఉండడు. అలా వెళ్ళాలని నీకుంటే వెళ్ళు. యుద్ధం బలంగా చేసినా దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను పడగొడతాడు. సహాయం చెయ్యడానికి, పడవేయడానికి దేవుడు సమర్థుడే గదా అని చెప్పాడు. అమజ్యా అతనితో, ఇశ్రాయేలు వారి సైన్యానికి నేనిచ్చిన 3,500 కిలోల వెండి సంగతి ఏం చేద్దాం అని అడిగాడు. దానికతడు, దీనికంటే ఇంకా ఎక్కువ యెహోవా నీకు ఇవ్వగలడు అని జవాబిచ్చాడు. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుంచి తన దగ్గరికి వచ్చిన సైన్యాన్ని వేరుపరిచి, మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని వారికి చెప్పాడు. అందుకు వారికి యూదావారి మీద తీవ్ర కోపం వచ్చింది. వారు మండిపడిపోతూ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన ప్రజలతో బయలుదేరి ఉప్పులోయ స్థలానికి పోయి సేయీరు వారిలో 10,000 మందిని హతమార్చాడు. ప్రాణాలతో ఉన్న మరొక 10,000 మందిని యూదావారు చెరపట్టుకుని వారిని ఒక కొండ అంచుకు తీసుకుపోయి అక్కడ నుంచి వారిని పడవేస్తే వారు ముక్కలైపోయారు. అయితే తనతో యుద్ధానికి రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షొమ్రోను మొదలు బేత్ హోరోను వరకు ఉన్న యూదా పట్టణాల మీద పడి వారిలో 3,000 మందిని చంపి విస్తారమైన దోపిడీ సొమ్ము పట్టుకుపోయారు. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు సేయీరు ప్రజల దేవుళ్ళను తీసుకువచ్చి తనకు దేవుళ్ళుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు. అందువలన యెహోవా కోపం అమజ్యా మీద రగులుకుంది. ఆయన తన దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు, నీ చేతిలో నుంచి తమ ప్రజలను విడిపించే శక్తి లేని దేవుళ్ళ దగ్గర నీవెందుకు విచారణ చేస్తావు అని అమజ్యాతో అన్నాడు. అతడు అమజ్యాతో మాట్లాడుతుంటే రాజు అతనితో, మేము నిన్ను రాజుకు సలహాదారునిగా చేశామా? ఆగు, ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు అన్నాడు. ఆ ప్రవక్త ఆగి, దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడు, ఎందుకంటే నీవు నా సలహా పాటించలేదు అన్నాడు. అప్పుడు యూదారాజు అమజ్యా తన సలహాదారులతో ఆలోచన చేసి, రండి, మనం యుద్ధంలో ఒకరికొకరం తలపడదాం అని యెహూకు పుట్టిన యెహోయాహాజు కొడుకు ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషుకు కబురు పంపాడు. కాగా ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదారాజు అమజ్యాకు ఇలా తిరుగు సందేశం పంపాడు: నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యి అని లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టు, లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి సందేశం పంపితే లెబానోనులో తిరిగే ఒక అడవి జంతువు ఆ ముళ్ళ చెట్టును తొక్కివేసింది. నేను ఎదోమీయులను ఓడించాను అని నీవనుకుంటున్నావు. నీ హృదయం నీవు గర్వించి ప్రగల్భాలాడేలా చేస్తున్నది. ఇంటి దగ్గరే ఉండు. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు నీతో పాటు యూదావారు ఓడిపోవడం ఎందుకు? ప్రజలు ఎదోమీయుల దేవుల దగ్గర విచారణ చేస్తున్నారు కాబట్టి వారి శత్రువుల చేతికి వారు చిక్కేలా దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ సందేశాన్ని అంగీకరించలేదు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరాడు. యూదాకు చెందిన బెత్షెమెషులో అతడు, యూదారాజు అమజ్యా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. యూదావారు ఇశ్రాయేలు వారి ముందు నిలవలేక ఓడిపోయారు. ప్రతివాడు తన గుడారానికి పారిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోయాహాజుకు పుట్టిన యోవాషు కొడుకు యూదారాజు అయిన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకుని యెరూషలేముకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారాన్ని ఎఫ్రాయిము గుమ్మం మొదలు మూలగుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టాడు. అతడు దేవుని మందిరములో ఉబేదేదేము దగ్గర ఉన్న మొత్తం వెండి బంగారం పాత్రలన్నీ రాజభవనంలో ఉన్న సొమ్మంతా తీసుకుని షోమ్రోనుకి తిరిగి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కొడుకు అయిన యెహోయాషు చనిపోయిన తరువాత యూదారాజు యోవాషు కొడుకు అయిన అమజ్యా 15 బతికాడు. అమజ్యా గురించిన ఇతర విషయాలు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి. అమజ్యా యెహోవాను అనుసరించడం మానివేసిన తరువాత ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేశారు. అతడు లాకీషుకు పారిపోయాడు. అయితే వారు అతని వెనుక లాకీషు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రాల మీద అతని శవాన్ని ఎక్కించి తీసుకువచ్చి యూదా పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర పాతిపెట్టారు. 26 యూదారాజైన ఉజ్జియా. అప్పుడు యూదా ప్రజలంతా 16 ఉజ్జియాను అతని తండ్రి అమజ్యాకు బదులు రాజుగా నియమించారు. ఎలోతు పట్టణాన్ని కట్టించి అది యూదావారికి తిరిగి వచ్చేలా చేసింది ఇతడే. ఆ తరువాత రాజు తన పూర్వీకులతో పాటు కన్ను మూశాడు. ఉజ్జియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 16 అతడు యెరూషలేములో 52 పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చేసిన దాని ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని మాట వినేలా సలహాలిచ్చిన జకర్యా రోజుల్లో ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణ ప్రాకారాలను పడగొట్టి అష్డోదు దేశంలో ఫిలిస్తీయుల ప్రాంతంలో పట్టణాలను కట్టించాడు. ఫిలిస్తీయులతో గుర్బాయలలో నివసించిన అరాబీయులతో మోయానీయులతో అతడు యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించారు. అతడు చాలా శక్తిమంతుడయ్యాడు కాబట్టి అతని కీర్తి ఇతర దేశాలకు ఐగుప్తు వరకు వ్యాపించింది. ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరిచాడు. అతడు అరణ్యములో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండసీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమి, రైతులు, ద్రాక్షతోట పనివారు ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. దీనికి తోడు ఉజ్జియాకు పోరాడే యోధులున్నారు. వారు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధికారుల్లో కార్యదర్శి మయసేయ, ప్రధానమంత్రి ఎహియేలు వారి లెక్క ఎంతైనది చూసి పటాలుగా ఏర్పరిచేవారు. వీరు అననీయా చేతి కింద ఉన్నారు. వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడగలిగిన వారు 2,600 మంది. రాజుకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడంలో పేరు పొందిన పరాక్రమశాలురైన 307,500 మంది సైన్యం వారి చేతి కింద ఉంది. ఉజ్జియా ఈ సైన్యమంతటికీ డాళ్లను, ఈటెలను, శరస్త్రాణాలను, కవచాలను, విల్లులను, వడిసెలను చేయించాడు. అతడు అంబులను, పెద్ద రాళ్లను ప్రయోగించడానికి నిపుణులు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి కోటల్లో, ప్రాకారాల్లో ఉంచాడు. అతడు స్థిరపడే వరకూ అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కాబట్టి అతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. యాజకుడైన అజరియా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 అతని వెంట లోపలికి వెళ్ళారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతి వారైన యాజకుల పని అది. పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పారు. ఉజ్జియా రౌద్రుడయ్యాడు. అతడు ధూపం వెయ్యడానికి ధూపకలశం చేత్తో పట్టుకుని ఉన్నాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనే అతడు ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే అతని నుదుటిపై కుష్ఠురోగం పుట్టింది. ప్రధాన యాజకుడైన అజరియా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్ఠు కనిపించింది. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా అతడు అక్కడ నుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బకొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్లడానికి అతడు కూడా త్వరపడ్డాడు. రాజైన ఉజ్జియా చనిపోయే వరకు కుష్ఠురోగిగానే ఉన్నాడు. కుష్ఠురోగిగా యెహోవా మందిరములోకి పోకుండా కడగా ఉన్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించేవాడు. అతని కొడుకు యోతాము రాజభవనం మీద అధిపతిగా దేశ ప్రజలకు న్యాయం తీర్చేవాడు. ఉజ్జియా గురించిన ఇతర విషయాలు ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా రాశాడు. ఉజ్జియా తన పూర్వీకులతో కూడా కన్ను మూశాడు. అతడు కుష్ఠరోగి అని రాజులకు చెందిన శ్మశాన భూమిలో అతని పూర్వీకుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు యోతాము అతనికి బదులుగా రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయము. యూదా రాజైన యోతాము. యోతాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 25 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా చేసిన ప్రకారమే చేస్తూ యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అతని కాలములో ప్రజలు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. అతడు యెహోవా మందిర పైద్వారాన్ని కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడను చాలా వరకు కట్టించాడు. అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలను, అరణ్య ప్రాంతంలో కోటలను, బురుజులను కట్టించాడు. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు. కాబట్టి అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 3,400 కిలోల వెండిని, 62,000 తూములు గోధుమలను, 62,000 తూముల బార్లీ ధాన్యాన్ని చెల్లించారు. అమ్మోనీయులు 2వ సంవత్సరం, 3వ సంవత్సరం కూడా అంతే సొమ్ము అతనికి చెల్లించారు. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కాబట్టి అతడు శక్తిమంతుడయ్యాడు. యోతాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన యుద్ధాలన్నిటిని గురించి, అతని పద్ధతులను గురించి ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి. అతడు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. యోతాము కన్నుమూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతన్ని దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతనికి బదులు రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము. యూదారాజైన ఆహాజు. ఆహాజు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు 20 ఏళ్ళు. అతడు యెరూషలేములో 15 ఏళ్ళు పాలించాడు. అతడు తన పూర్వీకుడు దావీదులాగా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల విధానాల్లోనే నడిచి బయలు దేవుడికి పోత విగ్రహాలను చేయించాడు. బెన్ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. అతడు ఎత్తైన పూజాస్థలాల మీద, కొండల మీద, ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చాడు. అందుచేత అతని దేవుడైన యెహోవా అతన్ని ఆరామురాజు చేతికి అప్పగించాడు. అరామీయులు అతన్ని ఓడించి అతని ప్రజల్లో చాలామందిని బందీలుగా తీసుకుని దమస్కు తీసుకుపోయారు. యెహోవా అతన్ని ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించాడు. ఆ రాజు అతన్ని ఓడించాడు. రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 120,000 మందిని ఒక్కరోజే చంపేశాడు. యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది. జిక్రీ అనే పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడు రాజకుమారుడు మహిసేయాను, రాజభవన అధికారి అజ్రీకామును, రాజు తరువాత ప్రముఖుడు ఎల్కానాను చంపేశాడు. ఇశ్రాయేలు వారు తమ సోదరులైన యూదావారి దగ్గర నుంచి వారి భార్యలను, కొడుకులను, కూతుళ్లను 200,000 మందిని బందీలుగా తీసుకుపోయారు. వారి దగ్గర నుంచి విస్తారమైన కొల్లసొమ్ము దోచుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చారు. అయితే యెహోవా ప్రవక్త ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఓదేదు. అతడు షోమ్రోనుకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోవడానికి వెళ్ళాడు. వారితో ఇలా చెప్పాడు, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించాడు, కాబట్టి ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. అయితే మీరు మిన్నంటే క్రోధంతో వారిని చంపేశారు. ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము నివాసులను బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకుండా ఉంటారా? అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది, కాబట్టి మీ సొంత సోదరులలో నుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దల్లో యోహానాను కొడుకు అజరియా, మెషిల్లేమోతు కొడుకు బెరక్యా, షల్లూము కొడుకు ఎహెస్కియా, హద్లాయి కొడుకు అమాషా అనేవారు యుద్ధం నుంచి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇలా అన్నారు, యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించవద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాం. ఇశ్రాయేలు మీద యెహోవా తీవ్రమైన కోపంతో ఉన్నాడు. కాబట్టి పెద్దల సమక్షంలో, సమాజమంతటి సమక్షంలో సైనికులు ఆ బందీలను, కొల్లసొమ్మును విడిచిపెట్టారు. పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్లు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన ఎరుకోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్లారు. ఆ కాలంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి యూదాదేశాన్ని పాడు చేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు. రాజైన ఆహాజు తనకు సహాయం చెయ్యమని అషూరు రాజుల దగ్గరికి కబురు పంపాడు. ఫిలిస్తీయులు మైదానాల ప్రాంతంలోని పట్టణాలను, యూదాలోని నెగేవును ఆక్రమించారు. బెత్సేమెషు, అయ్యాలోను, గెదేరోతు, సోకో దాని గ్రామాలను, తిమ్నా దాని గ్రామాలను, గింజో దాని గ్రామాలను ఆక్రమించుకుని అక్కడ నివసించారు. ఆహాజు యూదాదేశంలో విగ్రహాలను పూజించి యెహోవా పట్ల ద్రోహం చేశాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు రాజు ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదాను అణిచివేశాడు. అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు అతని దగ్గరికి వచ్చి అతన్ని బలపరచడానికి బదులు బాధపరిచాడు. ఆహాజు యెహోవా మందిరములో నుంచి, రాజభవనంలో నుంచి, అధికారుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకిచ్చాడు. కాని దానివల్ల కూడా అతనికి ఏ ప్రయోజనమూ లేకపోయింది. తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎలాగంటే ఆరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను అనుకుని తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నాశనం కలిగించాయి. ఆహాజు దేవుని మందిరపు సామాను పోగు చేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు. యూదాదేశంలోని పట్టణాలన్నిటిలో అతడు అన్యుల దేవుళ్లకు ధూపం వెయ్యడానికి బలిపీఠాలను కట్టించి తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. అతని గురించిన ఇతర విషయాలు, అతని పద్ధతులను గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి. ఆహాజు చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతన్ని యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు గాని ఇశ్రాయేలీల రాజుల సమాధులకు అతన్ని తేలేదు. అతని కొడుకు హిజ్కియా అతనికి బదులు రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము. హిజ్కియా మందిరాన్ని శుద్ధి చేయడం. హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పూర్వీకుడు దావీదు చేసిన ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలిపించి తూర్పు వైపున రాజవీధిలో వారిని సమకూర్చి వారికిలా ఆజ్ఞాపించాడు. లేవీయులారా, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు తీసుకువెళ్ళండి. మన పూర్వీకులు అవిధేయులైన మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన్ని విసర్జించి ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం తిప్పుకుని నిర్లక్ష్యం చేశారు. వారు వసారా తలుపులు మూసివేశారు, దీపాలు ఆర్పివేశారు, పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేలీల దేవునికి ధూపం వెయ్యలేదు, దహన బలులు అర్పించలేదు. అందుచేత యెహోవా ఉగ్రత యూదా మీద యెరూషలేము మీద పడింది. మీరు కన్నులారా చూస్తున్నట్టు ఆయన వారిని భీతికి భయానికి నిందకు గురి చేశాడు. అందుకే మన తండ్రులు కత్తిచేత కూలారు, మన కొడుకులు కూతుళ్ళు భార్యలు బందీలయ్యారు. ఇప్పుడు మన మీదున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేలా ఆయనతో మనం నిబంధన చెయ్యాలని ఉద్దేశించాను. నా కుమారులారా, ఆయనకు పరిచారకులై ఉండి ధూపం వెయ్యడానికి ఆయన ఎదుట నిలబడి సేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చెయ్యవద్దు. అప్పుడు లేవీయులు పనికి సిద్ధపడ్డారు. వారెవరంటే కహతీయుల్లో ఆమాషై కొడుకు మహతు, అజరియా కొడుకు యోవేలు, మెరారీయుల్లో అబ్దీ కొడుకు కీషు, యహలేలు కొడుకు అజరియా, గెర్షోనీయుల్లో జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఏదేను, ఎలీషాపాను సంతానములో షిమ్రీ, ఎహియేలు, అసాపు సంతానములో జకరియా, మతన్యా, హేమాను సంతానములో ఎహియేలు, షిమీ, యదూతూను సంతానములో షమయా, ఉజ్జియేలు. వీరు తమ సోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి వచ్చారు. బాగుచేయడానికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగానికి పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరం ఆవరణంలోకి తీసుకుని వచ్చారు. లేవీయుల వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. మొదటి నెల మొదటి రోజు వారు శుద్ధి చేయడం మొదలుపెట్టి ఆ నెల 8వ రోజున యెహోవా వసారా వరకు వచ్చారు. వారు మరో 8 రోజులు యెహోవా మందిరాన్ని శుద్ధి చేస్తూ మొదటి నెల 16వ రోజున పని ముగించారు. అప్పుడు వారు రాజభవనం లోపల ఉన్న రాజైన హిజ్కియా దగ్గరికి పోయి, మేము యెహోవా మందిరమంతా బాగు చేశాం, దహన బలిపీఠాన్ని, దాని సామానంతటిని, సన్నిధి రొట్టెలుంచే బల్లను బాగు చేశాము. రాజైన ఆహాజు పాలించిన కాలంలో అతడు ద్రోహం చేసి పారవేసిన సామానంతా కూడా మేము సిద్ధం చేసి ప్రతిష్ఠించాం. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరానికి వెళ్ళాడు. వారు రాజ్యం కోసం, పరిశుద్ధ స్థలం కోసం, యూదావారి కోసం పాప పరిహారార్థబలి చేయడానికి 7 కోడెలు, 7 పొట్టేళ్లు, 7 గొర్రెపిల్లలు, 7 మేకపోతులను తెచ్చారు. యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించమని అహరోను వంశం యాజకులకు అతడు ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు ఎద్దులను వధించారు. యాజకులు వాటి రక్తాన్ని తీసుకుని బలిపీఠం మీద చల్లారు. పొట్టేలను వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. పాప పరిహారార్థ బలి కోసం రాజు ఎదుటకు, సమాజం ఎదుటకు మేకపోతులను తెచ్చారు. వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించారు. ఇశ్రాయేలీయులందరి కోసం దహన బలి, పాప పరిహారార్థ బలి అర్పించాలని రాజు ఆజ్ఞాపించాడు. కాబట్టి యాజకులు ఇశ్రాయేలీయులందరి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి బలిపీఠం మీద వాటి రక్తం ప్రోక్షించి పాప పరిహారార్థ బలి అర్పించారు. మునుపు దావీదు, రాజుకు దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతానుల ఆజ్ఞ ప్రకారం హిజ్కియా యెహోవా మందిరంలో తాళాలను, తీగ వాయిద్యాలను, సితారాలను వాయించడానికి అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. అలా జరగాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉన్నాడు. దావీదు చేయించిన వాద్యాలను వాయించడానికి లేవీయులను బూరలు ఊదడానికి యాజకులను నియమించారు. బలిపీఠం మీద దహన బలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహన బలి అర్పణ ఆరంభం కాగానే బూరలతో ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాకు స్తుతిగానం ఆరంభమయ్యింది. సమాజమంతా ఆరాధిస్తూ ఉంటే గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. దహన బలి అర్పణ ముగిసే వరకు ఇదంతా జరుగుతూ ఉంది. వారు బలు అర్పించడం ముగించిన తరువాత రాజు అతనితో ఉన్న వారంతా తలవంచి ఆరాధించారు. దావీదు, దీర్ఘదర్శి, ఆసాపు రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా అధికారులు, లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందముతో స్తుతిగానం చేసి తలవంచి ఆరాధించారు. అప్పుడు హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు, దగ్గరికి రండి, యెహోవా మందిరములోకి బలులు, కృతజ్ఞతార్పణలు తీసుకురండి అని చెప్పాడు. సమాజపు వారు బలులను, కృతజ్ఞతార్పణలను తీసుకొచ్చారు. దహన బలులను అర్పించడానికి ఎవరికి ఇష్టమయ్యిందో వారు వాటిని తీసుకొచ్చారు. సమాజపు వారు తీసుకొచ్చిన దహన బలి పశువులు ఇవి: 70 కోడెలు, 100 పొట్టేళ్లు, 200 గొర్రెపిల్లలు. వీటన్నిటినీ యెహోవాకు దహన బలులుగా తెచ్చారు. ప్రతిష్ఠించబడినవి 600 ఎద్దులు, 3000 గొర్రెలు. యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి వారు ఆ దహన బలి పశువులన్నిటి చర్మాలను వలవలేకపోయారు. ఆ పని పూర్తి అయ్యే వరకు, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునే వరకు వారి సోదరులైన లేవీయులు వారికి సహాయం చేశారు. తమను తాము ప్రతిష్ఠించుకోవడంలో యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయం గలవారు. వీటితో పాటు సమాధాన బలి పశువుల కొవ్వు, దహన బలి పశువులు, దహన బలులకు ఏర్పడిన పానార్పణలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా యెహోవా మందిర సేవను మళ్లీ స్థాపించారు. ఈ పని త్వరగానే జరిగింది కాబట్టి దేవుడు ప్రజలకు సిద్ధపరిచిన దాన్ని చూసి హిజ్కియా, ప్రజలంతా సంతోషించారు. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము. హిజ్కియా పస్కా పండుగ ఆచరించడం. హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు యూదావారందరికీ వార్తాహరులను, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలను పంపాడు. అప్పుడు తమను పవిత్రం చేసుకున్న యాజకులు చాలినంత మంది లేరు గనక ప్రజలు యెరూషలేములో సమకూడలేదు. కాబట్టి మొదటి నెలలో పస్కా పండగ జరపలేకపోయారు. రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను 2వ నెలలో ఆచరించాలని నిర్ణయించారు. ఈ విషయం రాజుకు సమాజం వారందరికీ సమంజసం అనిపించింది. చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువ మంది ప్రజలు పండగ ఆచరించలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు. కాబట్టి వార్తాహరులు రాజు దగ్గర, అతని అధికారుల దగ్గర ఉత్తరాలు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు. ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు. తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల ద్రోహంగా ప్రవర్తించిన మీ పూర్వీకుల్లాగా మీ సోదరుల్లాగా మీరు ప్రవర్తించవద్దు. మీరు చూస్తున్నట్టు ఆయన వారిని నాశనానికి అప్పగించాడు. మీ పూర్వీకుల్లాగా మీరు అవిధేయులుగా ప్రవర్తించకండి. యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుంచి తొలగిపోయేలా ఆయన్ని సేవించండి. మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరులపైన, మీ పిల్లలపైన, వారిని బందీలుగా తీసుకుని పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప జాలి గలవాడు. కాబట్టి మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు నుంచి తన ముఖం తిప్పుకోడు. వార్తాహరులు జెబులోను దేశం వరకు, ఎఫ్రాయిము మనష్షే దేశాలలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్లారు. గాని అక్కడి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు. అయినా ఆషేరు, మనష్షే, జెబులోను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు. యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదావారికి ఏక మనస్సు కలిగించడానికి దేవుని హస్తం వారి మీద ఉంది. రెండవ నెలలో పొంగని రొట్టెల పండగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు. యెరూషలేములో ఉన్న బలిపీఠాలను, ధూపావేదికలను తీసివేసి కిద్రోను వాగులో పారవేశారు. రెండవ నెల 14వ రోజున వారు పస్కా గొర్రె పిల్లను వధించారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి తమను ప్రతిష్ఠించుకుని దహనబలి పశువులను యెహోవా మందిరంలోకి తీసుకువచ్చారు. దేవుని సేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రములోని ఉపదేశం ప్రకారం వారు తమ స్థలంలో నిలబడ్డారు. యాజకులు, లేవీయుల చేతికి బాలి రక్తం అందించగా వారు దాన్ని చిలకించారు. సమాజంలో తమను పరిశుద్ధపరచుకొనని వారు అనేక మంది ఉన్నారు. అలా పరిశుద్ధపరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబులోను ప్రదేశాల నుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు. పరిశుద్ధ మందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెతకడానికి తమ హృదయాన్ని సిద్ధపరుచుకుంటే అలాంటి వారినందరినీ దయగల యెహోవా క్షమించునుగాక. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు 7 రోజులు తమను పరిశుద్ధపరచుకోకుండా ఉండిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అలా పరిశుద్ధపరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. 7 రోజుల పాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులు, యాజకులు సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజు యెహోవాని స్తుతించారు. యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. 7 రోజుల పాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ 7 రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు. సమాజమంతా ఇది చూసి ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు. యూదారాజు హిజ్కియా సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలు, మేకలు ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. అప్పుడు యాజకులు, లేవీయులు, యూదా ఇశ్రాయేలు వారిలో నుంచి వచ్చిన సమాజమంతా ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చి యూదాలో నివాసమున్న అన్యులు కూడా సంతోషించారు. యెరూషలేము నివాసులు ఎంతో ఆనందించారు. ఇశ్రాయేలు రాజు దావీదు కొడుకు సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం అంటే పరలోకానికి చేరింది. రెండవ దిన వృత్తాంతాలు 31వ అధ్యాయము. ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి అషేరా దేవతా స్తంభాలను విరగొట్టి యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్న ఉన్నత పూజా స్థలాలను బలిపీఠాలను పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిము మనశ్శే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకు గ్రామాలకు తిరిగి వెళ్ళిపోయారు. హిజ్కియా సంస్కరణలు. హిజ్కియా యాజకులకు, లేవీయులకు వారి వారి సేవాధర్మం ప్రకారం వారి వారి వరుసలు నియమించాడు. దహన బలులు, సమాధాన బలులు, శాంతి బలులు అర్పించడానికి, ఇతర సేవలు చేయడానికి, యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, స్తుతులు చెల్లించడానికి వారిని నియమించాడు. యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహన బలుల కోసం, విశ్రాంతి దినాలకు, అమావాస్యలకు, నియామక కాలాలకు అర్పించవలసిన దహన బలుల కోసం తమ సొంత ఆస్తిలో నుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు. యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు, లేవీయులు తమ పని శ్రద్ధగా జరుపుకునేలా వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటను విస్తారంగా తీసుకువచ్చారు. అంతేకాక అన్నిటిలో నుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు. యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలు వారు, యూదావారు ఎద్దులు, గొర్రెల్లో పదవ వంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదో వంతు తీసుకువచ్చి కుప్పలుగా పోశారు. వారు 3వ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి 7వ నెలలో ముగించారు. హిజ్కియా, అతని అధికారులు వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు. హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను, లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధాన యాజకుడైన అజరియా అతనికి ఇలా జవాబిచ్చాడు. యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకుని రావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలిపోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్ప రాశి మిగిలింది. హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచాలని ఆజ్ఞ ఇచ్చాడు. తరువాత వారు కానుకలను, పదవు భాగాలను, ప్రతిష్ట చేసిన వస్తువులను నమ్మకంగా లోపలకు తెచ్చారు. లేవీయుడైన కొననీయా వాటికి నిర్వహణాధికారి. అతని సోదరుడైన షిమి అతనికి సహకారి. యహీయేలు, అజజ్యా, నహాతు, ఆసాహేలు, యరీమోతు, యజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనేవారు కొననీయా చేతి కింద, అతని సోదరుడు షిమీ చేతి కింద తనిఖీ చేసేవారిగా ఉన్నారు. రాజైన హిజ్కియా దేవుని మందిరానికి అధికారిగా ఉన్న అజరియా వారిని నియమించారు. తూర్పు వైపు గుమ్మం దగ్గర పాలకుడు, లేవీయుడైన ఇమ్నా కొడుకు కోరే దేవునికి సమర్పించిన స్వేచ్ఛార్పణల మీద అధికారి. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలను, ప్రతిష్ఠిత వస్తువులను పంచిపెట్టడం అతని పని. అతని చేతి కింద ఏదెను, మినియామీను, యేషువా, షెమయా, అమరియా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాల్లో ప్రముఖులని, సామాన్యులని తేడా లేకుండా తమ సోదరులకు వరుస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు. అంతేకాక 3 ఏళ్ళు మొదలు అంతకు పై వయసు నుండి వంశవృక్షాల్లో నమోదైన మగపిల్లలకు కూడా వంతుల ప్రకారం పంచిపెట్టారు. వారి వారి వరసల ప్రకారం బాధ్యతల ప్రకారం సేవ చేయడానికి ప్రతిరోజూ యెహోవా మందిరంలోనికి వచ్చేవారందరికీ పంచిపెట్టారు. 20 ఏళ్ళు మొదలు అంతకు పై వయసుండి వంతుల ప్రకారం సేవ చేయడానికి తమ తమ పూర్వీకుల వంశాల ప్రకారం యాజకుల్లో సరిచూడబడిన లేవీయులకు పంచిపెట్టారు. అంటే నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకున్న లేవీయులకు తమ పిల్లలతో, భార్యలతో, కొడుకులతో, కూతుర్లతో, సమాజమంతా సరిచూడబడిన వారికి, ఆయా పట్టణాలకు చేరిన గ్రామాల్లో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. పేరుల ప్రకారం చెప్పబడిన ఆ ప్రజలు యాజకుల్లో పురుషులందరికీ, లేవీయుల్లో వంశాల ప్రకారం సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. హిజ్కియా యూదాదేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా, నమ్మకంగా ప్రవర్తించాడు. దేవుని మందిర సేవ కోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెతికి అనుసరించాడు. హృదయపూర్వకంగా పనులు జరిగించాడు గనుక వర్ధిల్లాడు. 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయము. సన్హెరీబు యూదాను దండెత్తడం. హిజ్కియా ఈ పనులను నమ్మకంగా జరిగించిన తరువాత అష్షూరు రాజు సన్హెరీబు యూదాదేశం మీదకి దండెత్తి వచ్చాడు. కోటలు, గోడలు ఉన్న పట్టణాలను లోపరుచుకోవడానికి వాటిని చుట్టుముట్టాడు. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయ ఉద్దేశించాడని హిజ్కియా గమనించి తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుంచి నీళ్లు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడిగా నిలిచారు. చాలామంది ప్రజలు పోగై అష్షూరు రాజులు వచ్చినప్పుడు వారికి విస్తారమైన నీళ్లు ఎందుకు దొరకాలి అనుకుని ఊటలన్నిటినీ ఆ ప్రాంతంలో పారే కాలువలను కట్టేశారు. రాజు ధైర్యం తెచ్చుకుని పాడైన గోడ అంతా తిరిగి కట్టించి గోపురాల వరకూ దాన్ని ఎత్తు చేయించి బయట మరొక గోడ కట్టించి దావీదు పట్టణంలో మిల్లో కోట బాగు చేయించాడు. చాలా ఆయుధాలను, డాళ్లను చేయించాడు. ప్రజల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణ గుమ్మం దగ్గర ఉన్న విశాల స్థలం దగ్గరికి వారిని రప్పించి వారిని ఇలా హెచ్చరించాడు. ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. అష్షూరు రాజు గురించి గాని, అతనితో ఉన్న సైన్యమంతటి గురించి గాని మీరు భయపడవద్దు, హడలిపోవద్దు. అతనితో ఉన్నవాడి కంటే మనతో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. అతనికి దేహ సంబంధమైన శక్తి మాత్రమే ఉంది. అయితే మన యుద్ధాల్లో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదారాజు హిజ్కియా చెప్పిన మాటలను బట్టి ఆదరణ పొందారు. ఆ తరువాత అష్షూరు రాజు సన్హెరీబు తన సైన్యమంతటితో లాకీషు ముట్టడించాడు. యెరూషలేములోని యూదారాజు హిజ్కియా దగ్గరికి, యెరూషలేములో ఉన్న యూదావారందరి దగ్గరికి తన సేవకులను పంపి ఇలా ప్రకటన చేయించాడు. అష్షూరు రాజు సన్హెరీబు తెలియచేసేది ఏమిటంటే, దేనిని నమ్మి మీరు ముట్టడిలో ఉన్న యెరూషలేములో నిలిచి ఉన్నారు? కరువుతో, దాహంతో మిమ్మల్ని చంపడానికి మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుంచి మనను విడిపిస్తాడు అని చెప్పి హిజ్కియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు గదా. ఆ హిజ్కియా, మీరు ఒక బలిపీఠం ముందు నమస్కరించి దానిమీద ధూపం వెయ్యాలి అని యూదావారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తీసివేశాడు కదా. నేను, నా పూర్వీకులు, ఇతర దేశాల ప్రజలందరికీ ఏమేమి చేశామో మీకు తెలియదా? ఇతర జాతి ప్రజల దేవుళ్ళు వారి దేశాలను ఎప్పుడైనా నా చేతిలో నుంచి విడిపించగలిగారా? నా పూర్వీకులు బొత్తిగా నిర్మూలం చేసిన ప్రజల దేవుళ్ళలో ఏ దేవుడు తన ప్రజలను నా చేతిలో నుంచి విడిపించగలిగాడు? మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుంచి ఎలా విడిపిస్తాడు? కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు హిజ్కియా చేత మోసపోవద్దు. మీరు అతని మాట నమ్మవద్దు. ఏ ప్రజల దేవుడైనా, ఏ రాజ్యపు దేవుడైనా తన ప్రజలను నా చేతిలో నుంచి గాని, నా పూర్వీకుల చేతిలో నుంచి గాని విడిపించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని ఏమాత్రం విడిపించలేడు గదా. సన్హెరీబు సేవకులు దేవుడైన యెహోవా మీద, ఆయన సేవకుడైన హిజ్కియా మీద, వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు. అంతేగాక ఇతర దేశాల ప్రజల దేవుళ్ళు తమ ప్రజలను నా చేతిలోనుంచి ఎలా విడిపించలేకపోయారో అలాగే హిజ్కియా సేవించే దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించలేడు అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించడానికి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సన్హెరీబు ఉత్తరాలు కూడా రాసి పంపాడు. అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో గోడ మీదున్న యెరూషలేము ప్రజలను బెదిరించడానికి బాధ పెట్టడానికి యూదా భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు. మిగతా ప్రజల దేవుళ్ళతో వారు, అవి మనుష్యుల చేతులతో చేసినవి మాట్లాడినట్టు యెరూషలేము దేవుని మీద కూడా మాట్లాడారు. రాజైన హిజ్కియా, ఆమోజు కొడుకు ప్రవక్త అయిన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొర్రపెట్టారు. యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతన్ని అక్కడ కత్తితో చంపేశారు. ఈ విధంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము నివాసులను అష్షూరు రాజు సన్హెరీబు చేతిలోనుంచి, మిగతా వారందరి చేతిలోనుంచి కాపాడి అన్ని రకాలుగా వారిని నడిపించాడు. చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజు హిజ్కియాకు విలువైన వస్తువులను తెచ్చారు. అందువలన అతడు అప్పటినుంచి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు. హిజ్కియా అనారోగ్యం, మరణం. ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసి చనిపోయేలా ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థన చేస్తే ఆయన అతనితో మాట్లాడి అతడు బాగుపడతాడనే దానికి ఒక గుర్తు ఇచ్చాడు. అయితే హిజ్కియా గర్వించి తనకు చేసిన మేలుకు తగినట్టు ప్రవర్తించలేదు కాబట్టి అతని మీదికి, యూదా యెరూషలేము మీదికి యెహోవా కోపం వచ్చింది. అయితే చివరకు హిజ్కియా తన హృదయం గర్వం విడిచి తాను, యెరూషలేము నివాసులు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజల మీదికి రాలేదు. హిజ్కియాకు అత్యంత సంపద, ఘనత కలిగాయి. వెండి, బంగారం, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్ళు, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు. ధాన్యం, ద్రాక్షారసం, నూనె నిల్వ చేయడానికి గోదాములు కట్టించాడు. వివిధ రకాల పశువులకు కొట్టాలు, మందలకు దొడ్లు కట్టించాడు. దేవుడు అతనికి అతి విస్తారమైన సంపద దయచేశాడు కాబట్టి ఊళ్ళను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించాడు. ఈ హిజ్కియా గిహోను ఊటమీది కాలువకు ఎగువ ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్లించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోనూ వర్ధిల్లాడు. అయితే అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోవడానికి బబులోను పరిపాలకులు అతని దగ్గరికి రాయబారులను పంపారు. అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని పరీక్షకు విడిచిపెట్టాడు. హిజ్కియా గురించిన ఇతర విషయాలు, భక్తితో చేసిన పనులు, ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథములోనూ, యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథములోనూ రాసి ఉన్నాయి. హిజ్కియా చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. ప్రజలు దావీదు సంతతి వారి శ్మశాన భూమిలోని పైభాగంలో అతన్ని పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదావారంతా, యెరూషలేము నివాసులంతా అతనికి అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని స్థానంలో అతని కొడుకు మనష్షే రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము. యూదా రాజైన మనష్షే. మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు. అతడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్ళగొట్టిన రాజ్యాల ప్రజలు చేసిన నీచమైన పనులు అనుసరించి యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠాలను నిలిపి అషేరా దేవతా స్తంభాలను చేయించి ఆకాశ నక్షత్రాలన్నిటినీ పూజించి కొలిచాడు. యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరములో అతడు అన్యదేవుళ్లకు బలిపీఠాలను కట్టించాడు. యెహోవా మందిరపు రెండు ఆవరణల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు. బెన్ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్రవిద్య చేయించాడు. చచ్చిన వాళ్ళతో మాట్లాడేవారిని, దయ్యాలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు. ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నా పేరు ఎల్లప్పుడూ ఉంచుతాను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతటినీ అనుసరించి నడుచుకునడానికి వారు జాగ్రత్త పడితే, మీ పూర్వీకులకు నేను ఏర్పరిచిన దేశం నుంచి ఇశ్రాయేలీయులను నేను ఇక ఎన్నటికీ తొలగించను అని దావీదుతో అతని కొడుకు సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరంలో తాను చేయించిన అషేరా చెక్కుడు విగ్రహాన్ని నిలిపాడు. యూదావారిని, యెరూషలేము నివాసులను ఇశ్రాయేలీయుల ముందు నుంచి యెహోవా నాశనం చేసిన రాజ్యాల కంటే వారు మరింత దుర్మార్గంగా ప్రవర్తించేలా మనష్షే వారిని నడిపించాడు. యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు, కాని వారు పట్టించుకోలేదు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోను తీసుకువెళ్లారు. బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతన్ని తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు. దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా లోయలో చేపగుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తైన గోడ కట్టించాడు. యూదాదేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు. యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి యెరూషలేములో యెహోవా మందిరము ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు. అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదావారికి ఆజ్ఞాపించాడు. అయినా ప్రజలు ఎత్తైన స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూనే ఉన్నారు, గాని అవి తమ దేవుడైన యెహోవాకే అర్పించారు. మనష్షే గురించిన ఇతర విషయాలు, అతడు దేవునికి చేసిన ప్రార్థన గురించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శకుల మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథములో రాసి ఉంది. అతని ప్రార్థన, దేవునికి ఎలా మొర్రపెట్టాడో, తనను తాను తగ్గించుకొనక ముందు అతను పాపం గురించి, అతడు చేసిన ద్రోహం గురించి, కట్టించిన ఎత్తైన పూజాస్థలాలు, అషేరాదేవీ స్తంభాలు, చెక్కిన విగ్రహాలను నిలపడం గురించి దీర్ఘదర్శకులు రచించిన గ్రంథాల్లో రాసి ఉంది. మనష్షే చనిపోయినప్పుడు తన పూర్వీకులతో కూడా తన సొంత భవనములో అతన్ని పాతిపెట్టారు. అతని కొడుకు ఆమోను అతనికి బదులు రాజయ్యాడు. ఆమోను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 22 ఏళ్లవాడు. అతడు యెరూషలేములో 2 పాలించాడు. అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించాడు. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు. తన తండ్రి అయిన మనష్షేలాగా యెహోవా సన్నిధిలో తనను తాను తగ్గించుకోలేదు. దానికి బదులు ఇంకా ఎక్కువ పాపం చేశాడు. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని సొంత భవనములోనే అతన్ని చంపేశారు. అయితే దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కొడుకు యెషయాను అతని స్థానములో రాజుగా నియమించారు. 2 Dinavruttants 34 యెషయా మందిరాన్ని బాగు చెయ్యడం. యెషయా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 8 అతడు యెరూషలేములో 31 పాలించాడు. అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికి గాని ఎడమకు గాని తొలగలేదు. తన పాలన 8 తానింకా బాలుడిగా ఉండగానే అతడు తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. తన 12వ ఏట అతడు ఉన్నత పూజాస్థలాలను అషేరా దేవతా స్తంభాలను పడగొట్టి చిక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను తీసివేసి యూదాను యెరూషలేమును శుద్ధి చేయడం మొదలుపెట్టాడు. అతడు చూస్తుండగానే ప్రజలు బయలుదేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూపవేదికలను నరికివేశారు. అషేరా దేవతా స్తంభాలను చెక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను పగులగొట్టి పొడి చేసేశారు. వాటికి బలు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు. ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి యూదాను యెరూషలేమును శుద్ధి చేశాడు. అలాగే అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను వారి పట్టణాల్లో నఫ్తాలి వరకూ వాటి చుట్టూ పక్కల ఉన్న శిథిలాల్లో కూడా బలిపీఠాలను పడగొట్టాడు. అతడు బలిపీఠాలను అషేరా దేవతా స్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను పొడిచేసి ఇశ్రాయేలీయుల దేశమంతటా ఉన్న ధూపావేదికలను నరికివేసి యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అతని పాలనలో 18వ ఏట దేశాన్ని మందిరాన్ని బాగు చేయించిన తరువాత అతడు అజల్యా కొడుకు షాఫానును పట్టణ అధిపతి మయసేయానును కార్యదర్శి యెహోహాజు కొడుకు యోవహాజును తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి పంపాడు. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వచ్చి అంతకుముందు దేవుని మందిరములోకి తీసుకువచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశాల్లోని ఇశ్రాయేలు వారిలో మిగిలిన ఉన్న వారి అందరి దగ్గర నుంచి యూదా బెన్యామీనీయులందరి దగ్గర నుంచి ఆ డబ్బు సమకూర్చారు. వారు ఆ డబ్బుని యెహోవా మందిరపు పనిమీద ఉన్న తనిఖీదారులకు అప్పగించారు. వారు దాన్ని బాగు చేయడానికి యూదారాజులు నిర్లక్ష్యం చేసిన ఇళ్లకు దూలాలను అమర్చడానికి చెక్కిన రాళ్లను జోడించడానికి మురానులు కొనడానికి యెహోవా మందిరంలో పనిచేసేవారికి శిల్పకారులకు ఆ డబ్బులిచ్చారు. ఆ మనుష్యులు నమ్మకంగా ఆ పనిచేశారు. వారి మీద తనిఖీదారులు ఎవరంటే లేవీ గోత్రికుల్లో మెరారీ వంశం వారైన యహతు ఒబద్యా
కహాతు వంశీకులు జకర్యా
మెషుల్లాము పని నడిపించడానికి ఏర్పాటైన లేవీయులంతా వాయిద్యాలు వాయించడంలో ఆరితేరినవారు. బరువులు మోసేవారి మీద ప్రతి రకమైన పని జరిగించేవారి మీద ఆ లేవీయులను తనిఖీదారులుగా నియమించారు. లేవీయుల్లో కొంతమందిని కార్యదర్శకులుగాను పరిచారకులుగాను ద్వారపాలకులుగాను నియమించారు. ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం. యెహోవా మందిరములోకి తెచ్చిన డబ్బును బయటకు తీసుకువచ్చినప్పుడు
మోషే ద్వారా
యెహోవా అందించిన ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరములో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది అని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడు. షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరకు తీసుకుపోయి రాజుతో ఇలా అన్నాడు, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతా వారు చేస్తున్నారు. యెహోవా మందిరంలో దొరికిన డబ్బుని వారు పోగు చేసి తనిఖీదారుల చేతికి పనివారి చేతికి అప్పగించారు. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు అని లేఖకుడు షాఫాను రాజుకు చెప్పి దాన్ని రాజు ఎదుట చదివి వినిపించాడు. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించినప్పుడు రాజు విని తన బట్టలు చించుకుని హిల్కీయాకు షాఫాను కొడుకు అహీకాముకు మీకా కొడుకు అబ్దోనుకు శాస్త్రి అయిన షాఫానుకు రాజు సేవకుడు ఆసాయాకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల గురించి నా కోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథములో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చెయ్యలేదు. కాబట్టి యెహోవా మన మీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు. అప్పుడు హిల్కీయా రాజు నియమించిన వారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరికి వెళ్లారు. ఆమె షల్లూము భార్య, అతడు తిక్వా కొడుకు, వస్త్రశాల తనిఖీదారుడైన అస్రా మనుమ్మడు. ఆమె అప్పుడు యెరూషలేముకు చెందిన రెండవ భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు. ఆమె వారితో ఇలా చెప్పింది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పింది ఏమిటంటే, వినండి, నేను ఈ స్థలం మీదికి దానిలో నివసించే వారి మీదికి విపత్తు తీసుకురాబోతున్నాను. యూదారాజు ఎదుట చదివి వినిపించిన గ్రంథంలో రాసిన శాపాలన్నీ రప్పిస్తాను. వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి తమ పనులతో నాకు కోపం పుట్టించారు. కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను, అది ఆరదు. అయితే యెహోవా చిత్తాన్ని తెలుసుకోవడానికి నా దగ్గరికి మిమ్మల్ని పంపిన యూదారాజుకు ఈ విషయం తెలియజేయండి. నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసేదేమిటంటే, నీ మనస్సు మెత్తనిది కాబట్టి ఈ స్థలం మీద దానిలో నివసించే వారి మీద దేవుని మాటలను నీవు విని నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను. ఇది యెహోవా ప్రకటన. నేను నీ పూర్వీకుల దగ్గరికి నిన్ను చేరుస్తాను. నీవు ప్రశాంతంగా నీ సమాధికి చేరుతావు. ఈ స్థలం మీద దానిలో నివసించే వారి మీద నేను రప్పించే విపత్తు నీవు నీ కంటితో చూడవు. వారు రాజు దగ్గరికి ఈ సందేశం తీసుకువెళ్లారు. రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలిపించాడు. రాజు యూదావారంతా యెరూషలేము నివాసులంతా యాజకులు లేవీయులు ప్రజల్లో గొప్పవారు సామాన్యులు యెహోవా మందిరానికి వచ్చారు. అప్పుడు అతడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి చదివి వినిపించాడు. రాజు తన స్థలంలో నిలబడి ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనాలను కట్టడలను పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో అనుసరిస్తూ ఈ గ్రంథములో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు. అతడు యెరూషలేములో ఉన్న వారందరినీ బెన్యామీనీయులందరినీ ఆ నిబంధనకు సమ్మతించేలా చేశాడు. యెరూషలేము నివాసులు తమ పూర్వీకుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించారు. యెషయా ఇశ్రాయేలీయులకు చెందిన ప్రాంతాలన్నిటిలో నుంచి అసహ్యమైన వాటన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలీయులంతా తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బతికిన రోజులన్నీ వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు. 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం. యెషయా పస్కా పండగ ఆచరించడం. యెషయా యెరూషలేములో యెహోవాకు పస్కా పండగ ఆచరించాడు. మొదటి నెల 14వ రోజున ప్రజలు పస్కా పశువును వధించారు. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించడానికి వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలీయులందరికీ బోధిస్తూ యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. పరిశుద్ధ మందసాన్ని మీరిక మీ భుజాల మీద మోయకుండా ఇశ్రాయేలీయుల రాజు దావీదు కొడుకు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవ చేయండి. ఇశ్రాయేలీయుల రాజు దావీదు రాసి ఇచ్చిన క్రమం ప్రకారం అతని కొడుకు సొలొమోను రాసి ఇచ్చిన క్రమం ప్రకారం మీ పూర్వీకుల కుటుంబాలకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధం చేసుకోండి. మీరు పరిశుద్ధ స్థలంలో నిలిచి ప్రజల పూర్వీకుల కుటుంబాల వరుసలను బట్టి లేవీయుల పూర్వీకుల కుటుంబాల్లో ఉన్న వంతుల ప్రకారం సేవకు నిలబడండి. పస్కా గొర్రె పిల్లను వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకునండి. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం దాన్ని మీ సోదరుల కోసం సిద్ధపరచండి. యెషయా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను మేకపిల్లలను 3,000 కోడెదూడలను అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కా బలి కోసం ఇచ్చాడు. అతని అధికారులు ప్రజలకు యాజకులకు లేవీయులకు మనసారా ఇచ్చారు. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయా జకరియా ఎహియేలు పస్కా బలి కోసం యాజకులకు 2,600 చిన్న పశువులను 300 కోడెదూడలను ఇచ్చారు. కొననియా అతని సోదరులైన షెమయా నెతనేలు లేవీయుల్లో ముఖ్యులు అషబ్య ఎహియేలు యజాబాదు పస్కా బలి కోసం లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెదూడలను ఇచ్చారు. సేవకు అంతా సిద్ధంగా ఉన్నప్పుడు రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలంలోనూ లేవీయులు తమ వరుసల్లోనూ నిలబడ్డారు. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తాన్ని యాజకులకిచ్చారు. వారు దాన్ని చెల్లారు. లేవీయులు జంతువుల చర్మాలను ఒల్చారు. మోషే గ్రంథములో రాసినట్టు ప్రజల వంశాల ప్రకారం పంచిపెట్టడానికి యెహోవాకు అర్పణగా ఇవ్వడానికి దహనబలి మాంసాన్ని యాజకులు పక్కన ఉంచారు. వారు ఎడ్లను కూడా అలాగే చేశారు. వారు యథావిధిగా పస్కా గొర్రె పిల్లలను నిప్పు మీద కాల్చారు. ఇతర ప్రతిష్టార్పణలను కుండల్లో, బాండీల్లో, పెద్ద బిందెల్లో ఉడికించి ప్రజలందరికీ త్వరగా వడ్డించారు. తరువాత లేవీయులు తమ కోసం, యాజకుల కోసం అర్పణ సిద్ధం చేశారు. అహరోను సంతతి వారైన యాజకులు దహనబలి అర్పణలను, కొవ్వును రాత్రి వరకూ అర్పించవలసి వచ్చింది. కాబట్టి లేవీయులు తమ కోసం, అహరోను సంతతి వారైన యాజకుల కోసం అర్పణలను సిద్ధపరిచారు. ఆసాపు సంతతి వారైన గాయకులు తమ స్థలాల్లో ఉన్నారు. ఆసాపు, హేమాను, రాజుకు దార్శనికుడైన యెదూతూను దావీదు నియమించినట్టుగా తమ స్థలంలో ఉన్నారు. ప్రతి గుమ్మం దగ్గర ద్వారపాలకులున్నారు. వారు తమ పని విడిచి రాకుండా వారి సోదరులైన లేవీయులు వారి కోసం అర్పణ సిద్ధపరిచారు. కాబట్టి రాజైన యెషయా ఆజ్ఞాపించిన ప్రకారం వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం వలన ఆ రోజు ఏ లోపం లేకుండా యెహోవా సేవ జరిగింది. అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమయంలో పస్కా అనే పొంగని రొట్టెల పండగను 7 రోజులు ఆచరించారు. సమూయేలు ప్రవక్త రోజుల నుంచి ఇశ్రాయేలులో పస్కా పండగ ఆచరించడం అంత ఘనంగా జరగలేదు. యాజకులు, లేవీయులు, అక్కడ ఉన్న యూదా, ఇశ్రాయేలు వారు యెరూషలేము నివాసులతో కలిసి యెషయా పండగ ఆచరించినట్టు ఇశ్రాయేలు రాజుల్లో ఏ రాజు పస్కా పండగ ఆచరించలేదు. యెషయా పాలనలో 18వ సంవత్సరం ఈ పస్కా పండగ జరిగింది. యెషయా మరణం. ఇదంతా అయిన తరువాత యెషయా మందిరాన్ని చెక్కబెట్టిన తరువాత ఐగుప్తు రాజైన నెకో యూప్రటీస్ నది ఒడ్డున ఉన్న కర్మెమిషు మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. యెషయా అతనితో పోరాడడానికి వెళ్ళాడు. అయితే నెకో అతని దగ్గరికి రాయబారులను పంపి, యూదారాజా, నాకు నీకు విరోధమేంటి? నేను ఇప్పుడు నీతో యుద్ధం చేయడానికి రాలేదు, కాని నేను యుద్ధం చేయబోతున్న వాడిపైకి వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుని జోలికి నీవు రావద్దు. ఆయన నాతో ఉన్నాడు, లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు అని చెప్పాడు. అయినా యెషయా అతని దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు.
అతనితో యుద్ధం చేయడానికి మారువేషం వేసుకుని
యెహోవా నోటిమాటగా నికో చెప్పింది వినలేదు. మెగిద్దో లోయలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. విలుకాండ్రు రాజైన యెషయా మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులతో, నాకు పెద్ద గాయం అయ్యింది, ఇక్కడ నుంచి నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. కాబట్టి అతని సేవకులు రథం మీద నుంచి అతన్ని దింపి అతనికున్న వేరే రథం మీద అతని ఉంచి యెరూషలేము తీసుకొచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వీకుల సమాధుల్లో అతన్ని పాతిపెట్టారు. యూదా, యెరూషలేము వారంతా యెషయా మృతికి విలపించారు. యిర్మీయా యెషయాను గురించి శోకగీతం రాశాడు. గాయకులు, గాయకురాండ్రంతా ఇప్పటికీ యెషయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాపవాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి. యెషయాను గురించిన ఇతర విషయాలు యెహోవా ధర్మశాస్త్రములో రాసిన మాటలు బట్టి అతడు చూపిన భయభక్తులు, అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు, యూదారాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము. అప్పుడు దేశప్రజలు యెషయా కొడుకైన యెహోయాహాజును యెరూషలేములో అతని తండ్రి స్థానములో అతన్ని రాజుగా నియమించారు. యెహోయాహాజు రాజు. యెహోయాహాజు 23 ఏళ్లవాడు. అతడు యెరూషలేములో 3 నెలలు పాలించాడు. ఐగుప్తు రాజు యెరూషలేముకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశానికి 4,000 కిలోల వెండిని, 34 కిలోల బంగారాన్ని జరిమానాగా నిర్ణయించాడు. అతని సోదరుడైన ఎల్యాకీమును యూదా మీద, యెరూషలేము మీద రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అనే వేరే పేరు పెట్టాడు. నెకో అతని సోదరుడైన యెహోయాహాజును పట్టుకుని ఐగుప్తుకు తీసుకుపోయాడు. యెహోయాకీము రాజు. యెహోయాకీము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 25 ఏళ్లవాడు. అతడు యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. అతని మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతన్ని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుపోయాడు. నెబుకద్నెజరు యెహోవా మందిరంలోని కొన్ని సామానులు తీసుకుపోయి బబులోనులో ఉన్న తన భవనంలో ఉంచాడు. యెహోయాకీము గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన అసహ్యమైన పనులు, అతనిలో కనబడ్డ చెడ్డ ప్రవర్తన గురించి ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథంలో రాసి ఉంది. అతని కొడుకు యెహోయాకీను అతనికి బదులు రాజయ్యాడు. యెహోయాకీను రాజు యెహోయాకీను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 8 ఏళ్లవాడు. అతడు యెరూషలేములో 3 నెలల 10 రోజులు పాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనికి రప్పించి యెహోవా మందిరంలోని విలువైన వస్తువులను కూడా తెప్పించాడు. యెహోయాకీను తండ్రి సోదరుడైన సిద్కియాను యూదా మీద యెరూషలేము మీద రాజుగా నియమించాడు. సిద్కియా రాజు సిద్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు.
అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు.
యెహోవా నియమించిన యిర్మీయా ప్రవక్త మాట వినలేదు. అతని ఎదుట తనను తాను తగ్గించుకోలేదు. దేవుని పేర తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. అతడు తలబిరుసుగా ప్రవర్తించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు లోబడక తన మనస్సును కఠినం చేసుకున్నాడు. అంతేకాక యాజకులు, ప్రజల్లో నాయకులంతా అన్యప్రజలు చేసే నీచమైన పనులు చేస్తూ యెరూషలేములో యెహోవా ప్రతిష్ఠించిన మందిరాన్ని అపవిత్రపరిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాస స్థలం మీద జాలిపడి వారి దగ్గరికి తన రాయబారులతో సందేశాలు పంపిస్తూ వచ్చాడు.
అయితే వారు దేవుని రాయబారులను
ఎగతాళి చేస్తూ, ఆయన మాటలను తృణీకరిస్తూ, ఆయన ప్రవక్తలను హింసిస్తూ ఉండడం వల్ల యెహోవా కోపం తీవ్రంగా ఆయన ప్రజల మీదకి వచ్చింది. యెరూషలేము పతనం, ప్రజలు బబులోను చెరకు వెళ్లిపోవడం, అందుచేత ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పించాడు. అతడు వారి పరిశుద్ధ స్థలంలోనే వారి యువకులను కత్తితో చంపేశాడు. అతడు యువకుల మీద గాని, కన్యల మీద గాని, ముసలివారి మీద గాని, నరిసిన వెంట్రుకలు గల వారి మీద గాని జాలిపడలేదు. దేవుడు వారందరినీ అతని వశం చేశాడు. దేవుని మందిరంలోని వస్తువులన్నిటినీ, పెద్దవి చిన్నవి, యెహోవా మందిరం నిధులు, రాజు అధికారుల నిధులన్నిటినీ అతడు బబులోనుకు తీసుకుపోయాడు. వారు దేవుని మందిరాన్ని తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు. దాని భవనాలన్నిటినీ కాల్చివేశారు. దానిలోని అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేశారు. కత్తిపాలు కాకుండా తప్పించుకున్న వారిని రాజు బబులోను తీసుకుపోయాడు. పారసీకుల రాజ్యం వచ్చే వరకూ వారు అక్కడే ఉండి అతనికి, అతని కొడుకులకు దాసులుగా ఉన్నారు. యిర్మీయా పలికిన యెహోవా మాట నెరవేరేలా దేశం విశ్రాంతి అనుభవించే వరకు ఇది సంభవించింది. దేశం పాడుగా ఉన్న 70 ఏళ్ల కాలం దానికి విశ్రాంతి కాలంగా ఉంది. పారసీక దేశపు రాజు కొరేషు పాలన మొదటి సంవత్సరం యిర్మీయా ద్వారా పలికిన తన మాట నెరవేర్చడానికి యెహోవా పారసీక దేశపు రాజు కొరేషు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా చాటించి రాతపూర్వకంగా ఇలా ప్రకటన చేయించాడు. పారసీక దేశపు రాజు కొరేషు ఆజ్ఞాపించేది ఏమిటంటే, పరలోకములో ఉన్న దేవుడైన యెహోవా అన్ని రాజ్యాలను నా వశం చేశాడు. యూదాలో ఉన్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ప్రజలైన మీరెవరైనా యెరూషలేము వెళ్ళవచ్చు. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడుగాక.